अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। पूर्वं ఒకప్పుడు ఓంకార క్షేత్రం దగ్గర వింధ్య పర్వతం ఒక మహారాజ రూపం ధరించి నారదుడి దగ్గర ఆత్మస్థుతి చేసుకోగా నేను గొప్పవాణ్ణి పలగ్గా అప్పుడు నారదుడు ఈ ప్రపంచంలో ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు అంటూ ఉంటారు, మేరుపర్వతం కూడా తనను చాలా గొప్పవాడిగా ప్రశంసించుకున్నాడు, నీవు నిన్ను ప్రశంసించుకుంటున్నావు, మీలో ఎవరు గొప్పవాడో మాకేం తెలుసు అన్నాడు ఆయన. దాంతో కోపం వచ్చింది వింధ్యపర్వతానికి, శరీరం విపరీతంగా పెంచేశాడు. ఆయనకి బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల, పైకి పెరగగలిగే శక్తి ఉండడం వల్ల సూర్యుడి రథాన్ని కూడా అడ్డం కొట్టగలిగాడు, సూర్యరథాన్ని ఆపివేయగలిగాడు. దాంతో కాలం ఆగిపోయింది, కాలం స్తంభించిపోయింది. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి, నా లోకానికి రావాలంటే అనేక సుకృతాలు చెయ్యాలి. తల్లిదండ్రులను పూజించిన వాళ్ళు, గోవులకి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు, నిరంతరం దాన ధర్మాలు చేసిన వాళ్ళు, నిత్య పురాణ ప్రవచనాలు వినేవాళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నా లోకానికి వస్తారు అని వాళ్ళందరూ గొప్పతనాన్ని వర్ణించి, ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి మమ్మల్ని రక్షించండి అని మీరు నా దగ్గరికి రావడానికి కూడా మీరు చేసుకున్న పుణ్యమే మూల కారణం. మీ దగ్గరే ఆ శక్తి లేకపోతే పుణ్యం లేకపోతే ఇక్కడ దాకా రాలేరు. ఇప్పుడు ఆ వింధ్యపర్వతం యొక్క గర్వం అణిచే బాధ్యత అగస్త్య మహర్షి మీద పెడదాం. ఈ ప్రపంచంలో వాతాపి దమనుడి కంటే గొప్పవాడు మరొకడు లేడు. ఆయన ప్రస్తుతం కాశీలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండినగా వీళ్ళంతా అగస్త్యుని దగ్గరకు వచ్చారు. అంత పూర్వం ఆయన పేరేమిటో ఎవరికి తెలియదు, కానీ ఆయనకి తర్వాతే అగస్త్యుడని పేరు వచ్చింది. అగస్త్యుడికి కాశీ అంటే చాలా ఇష్టం, ఎప్పుడూ కాశీక్షేత్రం విడిచిపెట్టకుండా నిరంతరం అక్కడే ఉంటాడు. ఆయన శివుడంటే పరమ ప్రాణం, ఒళ్ళంతా విభూతి పూసుకొని భస్మస్నానం చేసి శివదర్శనానంతరం కాశీ దగ్గర ఉన్న రేవుల్లో తిరుగుతూనే ఉండేవాట. కాశీలో ఉన్న స్నానఘట్టాలన్నీ శివస్వరూపాలే. గంగానదీ తీరం చాలా గొప్పది, అందుకని ఆ ఇసుక ఒంటికి పూసుకుంటూ, భస్మం ఒంటికి పూసుకుంటూ శివ శంభు కాశీనాథ తరుణేందు శేఖర శ్రీకంఠ అంటూ పాడుకుంటూ ఉంటాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడా అని దేవతలు భూలోకానికి వచ్చారు. కాశీలో డుంటి విఘ్నేశ్వరుణ్ణి విశ్వనాథుణ్ణి అందరినీ దర్శనం చేసుకుని అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళారు. మహాత్ములు ఎప్పుడూ నోటితో భగవన్నామమే ఉచ్చరిస్తారు. ఒకవేళ ఏదైనా మాట్లాడితే కూడా పవిత్రమైన వాక్యే తప్ప, లోక శ్రేయస్సునకు పనికొచ్చే వాక్కు తప్ప, శాపాలు పెట్టే వాక్కుల్ని వాళ్ళు వాడరు. అగస్త్యుడు లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని నిరంతరం పలుకుతూ ఉంటాడు. అసలు మహాత్ముల యొక్క లక్షణమే మంగళ వాక్కులు పలుకుట. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని వాళ్ళు పొద్దుటి లేచి లేవగానే శుభం కలుగ్గాక అనుకుంటారు, మధ్యాహ్నం పూట లోకానికి శుభం కలుగ్గాక అంటారు, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా సమస్త లోకాలకి శుభాలు కలగాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళు మహాత్ములు అన్నారు. దేవతలు ఋషులు వెళ్ళే సమయానికి ఓ పెద్ద బిల్వవనం ఉంటే ఆ బిల్వవనంలో ప్రవేశించి శ్రీ పరమేశ్వరుడి యొక్క నామస్మరణం చేసుకుంటూ కూర్చున్నట్టయన. కాశీక్షేత్రంలో అగస్త్యుడు చాలా కాలం ఉన్నాడని చెప్పాంగా, ఉన్నంతకాలం ఆయన అద్భుతమైనటువంటి ఒక బిల్వవనాన్ని నిర్మించాడు, మారేడు తోట ఏర్పాటు చేసుకున్నాడు, గొప్ప మారేడు తోట. మారేడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, సంపదలు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు. మారేడు ఉత్తమోత్తమ వృక్షం. మారేడు పళ్ళు యొక్క రసం తాగితే కొన్ని రోగాలు రావంటే అసలు ఇన్ఫెక్షన్స్లు అండి పోతాయి తెలిసిన. ఆయుర్వేదంలో మారేడు పండుకి ఎంతో విలువ ఉంది. అందులో ఈ వేసవకాలంలో మిగల ముగ్గిన మారేడు పండు గుజ్జు మజ్జిగ కలిపి తాగితే వడదెబ్బ తగలదు, ఏ బ్యాక్టీరియా శరీరంలోకి చేరదు, కడుపులో వచ్చే గ్యాస్ ట్రబుల్స్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకే పూర్వకాలంలో మధ్యాహ్నం పూట కాస్త మారేడు పండు గుజ్జు పులుపు లేని మజ్జిగ కలుపుకొని తాగేవారు. మళ్ళీ పుల్ల మజ్జిగ దానికి డేంజరు, కమ్మగా ఉండే మజ్జిగ కలపాలి. మనకి ఎన్ని ఔషధాలు ఉన్నాయండి ప్రకృతిలో, అవన్నీ మర్చిపోతున్నాం మనం. శివుడికి లక్షపత్రి అనే పేరుతోటి పూర్వకాలంలో అర్చన చేసేవారు. మామూలు పత్రి కాకుండా పూర్తిగా బెల్వ పత్రములతో శివుడిని అర్చన చేస్తే లక్ష బెల్వార్చన అనేవారు. ఈ లక్ష బెల్వాలు శివుడి పూజ అయ్యాక దాన్ని తీసుకెళ్ళి ఆలయంలో ఎక్కడో చోట ఎవరూ తొక్కని చోట పోసి ఎండబెట్టేవారు. ఈ ఎండిపోయిన ఆకులతో యజ్ఞం చేసేవారు, రుద్రయాగం చేసి అందులో ఈ ఆకులు కూడా సమిధులకి బదులుగా వేసేవారు. అప్పుడు అందులోంచి వచ్చే పొగ వల్ల మొత్తం వాతావరణంలో మనుష్యులకి హాని కలిగించే బ్యాక్టీరియా అంత సూక్ష్మక్రిములన్నీ నశించేవన్నమాట. ఈ కాలిపోయినటువంటి ఆకుల బూడిద ఒంటికి పూసుకుంటే చర్మము ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. మా చిన్నప్పుడు మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ తామర లాంటి రోగాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయో తెలియదు కానీ అప్పుడు తణుకులో ఉన్నాం మేము. ఆ ఊళ్ళో ఓ టీచర్ గారు ఉండేవారు, హిందీ టీచర్ గారు. ఆసుపత్రిలో వద్దు, ఈ దిక్కుమాల లోషన్లు వద్దు, అన్నిటికీ ముందు తొందరపడిపోయి ఆసుపత్రి తీసుకుపోవడం, అక్కడేమో సెలైన్లు ఎక్కించడం లేదా ఆక్సిజన్ పెట్టడం, ఇవన్నీ అనవసరం, పిల్లల్ని పాడు చేయడం అవుతుంది అని ఈ మారేడాకులు కాల్చినటువంటి భస్మం వీళ్ళ ఒళ్ళంతా పూసేసి కాసేపు ఎండలో నిలబెట్టి స్నానం చేయించింది ఆవిడ. 4 రోజుల్లో అసలు చర్మవ్యాధి పూర్తిగా పోయింది. చర్మం మీద ఒకప్పుడు తామర లాంటి రోగం వచ్చిన మచ్చ కూడా లేదు. అప్పుడు ఆవిడ ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని తీసి చూపించింది. పిల్లలకి నేర్పండరా ఎండిపోయిన మారేడాకులు. అందుకే శివుడికి దాన్ని పూజ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, పారే కూడా తీసి ఓ చోట ఎండబెట్టాలి. ఆ ఎండిపోయినటువంటి ఆకుల్ని కాల్చి బూడిచేయండి, అందులో యజ్ఞంలో కాల్చి బూడిచేస్తే మరీ మంచిది. ఆ బూడిది ఒడ్లతో పూసుకుని కాసేపు ఎండలో నిలబడి అప్పుడు స్నానం చేస్తే ఇక శరీరము యొక్క చర్మము మిసమిసలాడిపోతుంది, గొప్ప సౌందర్యంతో ఉండిపోతుంది చర్మం. సౌందర్య సాధనకి సులభమైన మార్గం అది. ఇన్ని క్రీములు రాసి రాసి ముఖమంతా పొక్కులు తెచ్చుకుని పాడైపోతున్నారు ఇవాళ చాలామంది. ఇవాళ ఈ బజార్లో కొనే క్రీములు ముఖానికి రాసుకుంటే ముఖం ఉబ్బిపోతుంది, ఇంతంత మచ్చలు వచ్చి పడిపోతున్నాయి, అవేవో పొక్కులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే ఇవి కెమికల్స్. అదే ఈ మారేడాకుల భస్మము లేకపోతే చక్కని గంధం అరగదీసి ముఖానికి పూసుకుంటే కాంతి పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో తప్పనిసరిగా ఇళ్లల్లో మారేడు వనం పెంచేవారు. మారేడు ఉందంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. అమ్మవారికి ప్రత్యేకంగా బిల్వనిలయ అని ఒక నామమే ఉన్నది. లక్ష్మీదేవి యొక్క 8 శతనామములలో 108 నామములలో బిల్వనిలయ అనేది ఉత్తమమైన నామం. అంటే బిల్వం ఎక్కడుంటే అక్కడ ఉండునది, బిల్వమునందు నివసించున్నది. శివుడికి ఇటు లక్ష్మీదేవికి అందరికీ ఇష్టం, ఎందుకంటే దాంట్లో ఇన్ని ఔషధ గుణాలు సుకృతాలు ఉన్నాయి కాబట్టి. అటువంటి బిల్వవనాన్ని కాశీలో పెంచి అందులో తిరుగుతున్నాడు అగస్త్యుడు. వీడు వెళ్ళేసరికి ఆయన నిరంతరం ఆ బిల్వవనంలోనే తిరుగుతూ శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయుల్మఖాదిక్రియల్, శివుడే సర్వమునే శివుండ నన్నుచున్ చింతింపుచున్ పాడుచున్. సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయని సంభావింపుచున్ పాడుచున్. శివుడే దాత అంటే దానం చేసేవాడు శివుడే, అంటే ఇచ్చేవాడు శివుడే, తినేవాడు శివుడే. శివుడే ఈ యజ్ఞం వంటి పనులు చేస్తున్నాడు. సంస్కృతంలో శివోదాత శివోభోక్త అని వ్యాసుడు అంటాడు. దాత శివుడే, అనుభవించేవాడు శివుడే, యజ్ఞములు చేసేవాడు శివుడే, యజ్ఞములకు తగిన ఫలితములు ఇచ్చేవాడు శివుడే. ఆ శివుడే నేను, ఆ శివుడిలో నేనున్నాను, నాలో శివుడున్నాడు. ఈ జగత్తంతా శివుడే. చెట్ట చివరికి వచ్చారు శివోహం అన్నాడు ఆయన. శివుడే నేను అంటాడు. నే శివుండననుతున్ ఇలా ఆలోచిస్తూ శివుడి నామాలన్నీ తలుచుకుంటున్నట్ట. భవ నీలకంఠ, అభవ శితికంఠ అంటూ విడిచిపెట్టకుండా శివనామస్మరణం చేస్తున్నటువంటి వాణ్ణి, భక్తితో ఒళ్ళంతా విభూతి పూసుకుని అటు ఇటు తిరుగుతున్నవాడిని చూచాడు. ఎవరు? ఈ బృహస్పతి మొదలైన దేవతలు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన కూడా వాళ్ళని గౌరవించాడు. వింధ్యపర్వతం విపరీతంగా శరీరం పెంచడం వల్ల సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది. సూర్యుడి గమనం ఆగిపోవటం వల్ల కాలం స్తంభించిపోయింది. కాలం స్తంభించిపోతే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి. అకాల ప్రళయం వస్తుంది. కొద్ది రోజులకి ఈ సృష్టే తల్లకిందులైపోతుంది. సృష్టి లేకుండా పోతుంది. సృష్టి నశించిపోకూడదు కాబట్టి ఈ సృష్టికి మళ్ళీ పుష్టి చేకూర్చడం కోసం వింధ్యపర్వతం, అంత పొడుగ్గా పెరిగినటువంటి వింధ్యపర్వతం కిందకి దిగేటట్టు చెయ్యి, ఈ ఉపకారం చెయ్యమని ప్రార్థించడానికి మేము వచ్చామనగానే ఆయన అలాగేనని మాటిచ్చాడు. భార్యామణి సమేతంగా చాలా బాధపడుతూనే కాశీ విడిచిపెట్టాడు. ఎందుకంటే కాశీ విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు కనుక. అది కాశీఖండంలో అయితే బ్రహ్మాండంగా వర్ణిస్తారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ అంత అవసరం లేదు కాబట్టి క్లుప్తంగా ఆయన కాశీ విడిచి, కాశీ విడిచి వెళ్ళేటప్పుడు పరమ దుఃఖం పొందుతూ దేవతలకు నమస్కరించి, ఎప్పుడూ కాశీలో ఉండిపోదాం అనుకున్నాను, కాశీలో శరీరం విడిచిపెడదాం అనుకున్నాను, అటువంటిది కాశీలో ఉండే అవకాశం లేకుండా ఇక్కడి నుంచి విఘ్న దేవతలు నన్ను గెంటేస్తున్నారు అనుకుంటూ, ఎప్పటికైనా నన్ను నీ సన్నిధానానికి తీసుకువెళ్ళు అని విశ్వనాథుణ్ణి ప్రార్థించి మొత్తం మీద అక్కడి నుంచి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్యపర్వతం చాలా పెద్దదని చెప్పాను కదా. కాశీకి ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దగ్గర ఈ వింధ్యపర్వత శ్రేణి ప్రారంభమవుతుందన్నమాట. శిరస్సు అక్కడ మొదలై మహారాష్ట్ర దగ్గర పాదాలుంటాయి. అంత పెద్ద పర్వత శ్రేణి. వాటన్నిటినీ కలిపి ఇప్పుడు కూడా వ్యవహారంలో వింధ్యసాత్పుర పర్వత శ్రేణి అంటారు. ఆ సమయంలో వింధ్యపర్వతం ఆకాశం అంత ఎత్తు ఎదిగి ఉన్నాడు. ఆ పర్వతానికి తగిలి సూర్యభగవానుడి రథం ఆగిపోయింది. ఇవాళ ఏమైంది మాట, నాకు నా వాక్కు నాకు వినపడలేదు. మీకు ఏమైనా వినపడుతుందా? అయితే పర్వాలేదు, మీకు వినపడి చాలండి, నాకు వినపడిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆ వింధ్యపర్వతం దూరం నుంచి వస్తున్న అగస్త్యుని చూశాడు. ఒక్కసారి అంత పొడుగ్గా ఉన్నవాడు ఢామ్మని వంగి ఆయనకి నమస్కారం చేశాడు. ఎప్పుడైతే వింధ్యపర్వతం వంగి నమస్కారం చేశాడో పైన ఆగిపోయిన సూర్యుడి రథం యథాప్రకారంగా కదిలింది. ఆయన రథం చకచకచక ముందుకెళ్ళిపోయింది. కాలం యథాప్రకారంగా ప్రవర్తించింది. వింధ్యపర్వతం మాత్రం వినయంగా వంగి నమస్కరించాడు. అగస్త్యుడు కనపడితే ఆయనకి నమస్కరించకుండా ఒక్కడు కూడా ఆ రోజుల్లో బయటికి వెళ్ళేవాడు కాదట. అగస్త్యుడికి అవినయం అంటే నచ్చదు. పెద్దలకు ఆయన నమస్కరిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయనకి నమస్కరించవలసిందే. ఎంత గొప్పవాడైనా సరే ఎవడైనా అవినయం చూపించాడనుకోండి ఆయన వాడి డిప్ప మీద ఒకటి కొడతాడు, ఇక మళ్ళీ వాళ్ళు లేవడం. అందుకే మహాత్ముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో వింధ్యపర్వతాన్ని చూసి నేర్చుకోవాలి. వింధ్యపర్వతం గనక అలా వంగి నమస్కరించి ఉండకపోతే నిమిషంలో మొత్తం కొండని పిండి చేసేసేవట తన తపశ్శక్తితో. ఆ విషయం వింధ్యపర్వతానికి తెలుసు. అందుకే వంగిపోయాడు. ఆయన నమస్కరించగానే మహానుభావుడు అగస్త్యుడు అన్నాడు, నాయన వింధ్యం నువ్వెంతో నిరహంకారివి, నన్ను చూడగానే ఇలా తల వంచి నమస్కరించావు, ఇటువంటి నిన్ను కొందరు తెలియక అహంకారం అనుకుంటారు, వాళ్ళ కర్మది. నేను నా భార్యా సమేతంగా నీ కొండ మీద ఎక్కి దక్షిణ భారతానికి వెడదాం అనుకుంటున్నాను. మా ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ, ఈ మధ్యనే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, పూర్వంలో నడవలేకపోతుంది. నిజానికి ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఏంటి? అదొక చమత్కారం. అంటే అసత్యం ఆడారా వాళ్ళు? కాదు కాదు, ప్రస్తుతం ఆయన మీద ఎక్కి కిందకి దిగడానికి వీలు లేనట్టుగా మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుంది, అంటే టెంపరీగా తెచ్చుకుని తగ్గించుకునే శక్తి వాళ్ళకు ఉంది కనుక. అందువల్ల మా ఆవిడకి మోకాళ్ళ నొప్పులు, కొండెక్కి దిగలేదు, అందుకే నువ్వు మా కోసం వంగావు, ఇలాగే వంగి ఉండు. మేము దక్షిణ భారతానికి వెళ్ళి ఎప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తామో అప్పటిదాకా ఇలా వంగి ఉండు. ఈలోపు లేచేవనుకో, ఇక ఆ తర్వాత నీ డెప్పనీయకుండదు, మొత్తం నీ శిరస్సు ఛేదిస్తాను. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద నుంచి అవతలకి కాశీకి వెళ్ళేదాకా ఇలాగే ఉంటావా, మధ్యలో తల ఎగరేస్తావంటే, అమ్మ బాబోయ్ మీ దగ్గర తల ఎగరేయడమే, నీ శక్తి నాకు తెలియదా స్వామి, సముద్రం తాగి అవతల బారవేసిన వాడివి. వాతాపి ఎల్వలుడు అంటే వాళ్ళు ఎంతోమంది నీ వల్ల ఎగిరిపోయారు, ఎంతెందుకు? మహాచక్రవర్తిని అనుకున్న నహుషుడు, ఇంద్రుడి పదవిలో ఉన్నవాడు కూడా వెళ్ళి కొండ చిలువుగా మారిపోయాడు నీ శాపం వల్ల. నహుషుణ్ణి కొండ చిలువుగా మార్చావు. అటువంటిది కొండని అసలు చిలువే లేకుండా చేస్తావు. నువ్వు వచ్చేదాకా ఇలాగే ఉంటాను, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పంటే ఎప్పుడు వస్తావో చెప్పే అవకాశం కుదరదు. అవతల పెడుతున్నాం, వస్తే వస్తాం, లేతలేదు, మా వీళ్ళు బట్టి వస్తాం, వచ్చేదాకా ఇలా పడుండంటే ఇంక ఇలాగే పడుంటానండి అన్నట్ట. అప్పటి నుంచి ఆయనకి అగస్త్యుడు అని పేరు వచ్చింది. అగం స్తంభయతి ఇది అగస్త్య. అగం అంటే కొండను, అగ అన్న నగ అన్న కొండండోయ్. సంస్కృతంలో అగ లేక నగ ఈ రెండు శబ్దములకి కొండ అని అర్థం, అందుకే అగజానన పద్మార్కం. అగ అంటే కొండ, జ అంటే పుట్టింది, పర్వతానికి పుట్టింది కాబట్టి అగజ అంటే పార్వతి అన్నమాట. ఆవిడ యొక్క ముఖం అనే తామర పువ్వుకి సూర్యుడట విఘ్నేశ్వరుడు. అనగా విఘ్నేశ్వరుడిని చూడగానే ఆవిడ ముఖం తామర పువ్వు వికసించినట్టు వికసిస్తుంది. కొడుకు ముఖం చూస్తే తల్లి యొక్క ముఖం విప్పారడంలో ఆశ్చర్యం లేదు. అందుకని అంత అందమైన శ్లోకం రాశారు. ఎంత గొప్ప విషయం చూశారు అది. కాబట్టి అగ అంటే కొండ, దానిని స్తంభింపజేశాడు గనక అగస్త్య లేదా అగస్తి అన్నారు ఆయన్ని. అంతపూర్వం ఆయన పేరు ఎవరికీ తెలియదు, ఆ తర్వాతే అగస్త్యుడు వచ్చింది. అంతపూర్వం ఆయన్ని మహాత్ముడని, ఋషి అని, లోపాముద్ర వల్లభుడని ఏవేవో పిలిచేవారు. ఒరిజినల్ నేమ్ ఏమిటో మాకు తెలియదని దేవతలే అన్నారు చాలా కాలం, ఎందుకంటే కొంతకాలానికి ఆ పేరు పోతుంది కనుక. అసలు పేరు ఇప్పటికీ తెలియదు. సినిమా యాక్టర్లు చూసారా, నిక్ నేములు పెట్టుకుంటారు, పాత పేరేంటి ఎవరికి తెలియదు. ఆ మధ్యన ఒక ఆవిడ నా పేరు లలిత అండి అంటే ఎవరు అమ్మా అన్నాను. లేదులండి నాకు వేరే పేరు ఉందిలేండి అంది. అదంతా మనకు అనవసరంలేండి అసలు చెప్తున్నాను. కాబట్టి అగస్త్యుని ప్రాచీన నామం పోయి అప్పటి నుంచి వింధ్యపర్వతం యొక్క గర్వం సర్వం కర్వం చేయటం వల్ల అగస్త్యుడు అని పేరు వచ్చింది. ఆ మహాత్ముడు అవతలకు వెళ్ళాడు, ఇక మళ్ళీ వెనక్కి రాలేదు, అందుకే అప్పటి నుంచి వింధ్యపర్వతంలో వంగేపోయి ఉన్నాడు. ఇక్కడ రాశారు పురాణంలో, ఇతరుల యొక్క కీర్తికి ధనమునకు ఉన్నతికి అసూయపడితే వాడికి పాతది కూడా పోతుందిట. వింధ్యపర్వతం మేరు పర్వతమును చూచి ఈర్ష్య పొందాడు. దానివల్ల ఏమైంది, ఇది వరకు ఉన్న ఉన్నతత్వం కూడా ఎత్తు కూడా పోయి ఇప్పుడు పూర్తిగా వంగిపోయి కింద పడిపోయాడు. ఆ నమస్కారం వల్ల వంగిపోయాడు, ఇక లేవలేదు కదా. ఇదివరకు ఇంకా చాలా ఎత్తుగా ఉండేదండి ఆ కొండ, మేరు పర్వతంలాగా హిమాలయ పర్వతాల్లో మేరు పర్వతం అంత ఎత్తుగా ఉండేవాడు, టీవీగా ఉండేవాడు, ఎత్తు పోయిందిట, ఇప్పుడు చిత్తు అయిపోయాడు. అందువల్ల ఎప్పుడు కూడా ఇతరుల యొక్క కీర్తికి కానీ ధనమునకు కానీ వాళ్ళ గొప్పతనానికి కానీ మనం ఏడవకూడదు, ఈర్ష్య పడకూడదు, వాళ్ళకి హాని చెయ్యాలనుకోకూడదు. అనుకుంటే ఉన్న వైభవం కూడా పోతుందిట. అప్పుడు వింధ్యపర్వతానికి దుఃఖం కలిగింది, ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, హాయిగా సుఖంగా ఉన్నవాణ్ణి. ఆ మేరు పర్వతం మీద ఈర్ష్య కొద్దీ విపరీతముగా శరీరాన్ని పైకి పెంచాను. ఆ పెంచిన శరీరం అంతా వంగిపోయింది. ఇప్పుడు పైకి లేద్దామంటే అగస్త్యుడు నాశనం చేస్తాడు. మొదల నున్నట్టి రూపంబు పోయే నాకు, పూర్వం ఉన్న రూపమంతా పోయి వికృతి రూపం వచ్చింది. ఇప్పుడు పర్వతం అంటే ఇలా వంగిపోయి ఉంటుంది, ఎక్కడైనా అలా వంగిపోయి ఉన్నాను. పైపెచ్చు ప్రజలు నన్ను చూసి అవహేళన చేస్తున్నారు. బాగా శాస్తి అయింది వింధ్యపర్వతానికి, లేకపోతే మేరుపర్వతంతో పోటీ పడతాడా? అయిందా వీడికి బాగా శాస్తి అయిందా, ఉన్న రూపం పోయిందా, ఇలాగే అవుతుంది తగిన శాస్తి అని అందరూ నన్ను తిప్పుతున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఉన్న గౌరవం పదవి పోయకుండదండో, పదవి పోయాక అందరూ తెగతిడుతూనే ఉంటారు, నవ్వుతారు అనమాట, బాగా చేసుకున్నాడండి అంటారు. నా రూపమే పదవి నాకు, అది పోయింది, దాంతో ప్రజలు వేళాకోళం చేస్తున్నారు. ఈ అపకీర్తి భరించడం కంటే చావడం మంచిది, కానీ కొండలకి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. మనుషులకి కోపం వచ్చితే విషం తాగేయచ్చు. మనుషులకి కోపం వచ్చిందనుకోండి, ఏ మొగుడో తిట్టాడు, ఒళ్ళు మండింది, వెంటనే ఎండిని తాగేయచ్చు, లేదా పురుగుల మందు గుళికో తాగేయచ్చు, పెళ్ళి కుదిరింది అవ్వలేదు ఒళ్ళు మండింది దాంతో గుళికలు తాగేయచ్చు. మనిషి కనుక బాగుంటే అదృష్టం బతుకుతాడు, లేకపోతే ఢామ్ అంటాడు. కానీ కొండలకి ఇలా గుళికలు తాగితే ఆత్మహత్య చేసుకోవడం కుదరదు. ఎన్ని గుళికలు తాగినా చావవి. కొండలకి హత్యలే తప్ప ఆత్మహత్యలు ఉండవట. హత్యలు చేయాలంటే మన మానవులు ఉన్నాక మనం అబ్బో బాంబులు పెట్టి ఎటువంటి కొండలైనా పిండి చేసి వాడిని చంపేస్తాం. ఈ పరమనీచుడైన మానవుడు తప్ప కొండలు చంపేవాళ్ళు ఎవరు లేరట పాపం. ఇంద్రుడు కూడా రెక్కలు నరికాడు తప్ప వాటిని చంపలేదు. కాబట్టి కొండలకి భగవంతుడు పెట్టింది ఏమిటి, మానవుల చేతిలో అయినా నాశనం పెట్టేట, లేదా ఏ మహర్షులైనా మహాత్ములైన దేవతలైనా వాటిని కొంచెం అదుపులో పెడతారట, కానీ వాటంతట అవి చావాలంటే చావు. ఇప్పుడు నేనేం చేయను, ఆత్మహత్య కుదరదు, రూపము పోయింది కీర్తి పోయింది అనుకుంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చాడు. నారద, అసలు సగం నీ వల్లే ఈ శాస్తి అయింది నాకు, నువ్వు ఇదివరకు తీర్థయాత్రల వంకతో నా దగ్గరకు వచ్చావు, వచ్చినవాడు నా మాట వినకుండా మేరుపర్వతాన్ని పొగిడవు, దాంతో నేను రెచ్చిపోయాను, రెచ్చిపోవటం వల్ల ఇలా నొచ్చుకుపోయాను, ఇప్పుడు భూమిలోకి చొచ్చుకుపోయాను, ఇంకా మళ్ళీ విచ్చుకుపోయే అవకాశం లేదు, నాకు మళ్ళీ కీర్తి రావాలంటే ప్రజలు నిరంతరం నా దగ్గరకు వచ్చి నన్ను పూజించాలంటే ఏం చెయ్యాలి, నువ్వు గురువువి నాకు మంచి సలహా ఇయ్యి అనగా, ఈ ప్రపంచంలో ఎంత పతనం పొందిన వాడైనా అనుగ్రహించే శక్తి అమ్మవారికే ఉన్నది, అమ్మవారి కటాక్షం ఉంటే పరమనీచుడు కూడా మహాకీర్తి పొందుతాడు, వైభవం పొందుతాడు, దుఃఖం నుంచి విముక్తి పొందుతాడు. అమ్మవారికి దుఃఖమోచని అని పేరు, సర్వ దుఃఖ విమోచని అని ఒక ప్రత్యేక నామమే ఉన్నది. నేను నీకు అమ్మవారికి సంబంధించిన ఒక మహామంత్రం ఇస్తాను, అది ఉత్తమోత్తమ మంత్రం, పంచదశి అని పిలువబడే ఒక మహామంత్రం. ఈ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అమ్మ నీకు ప్రత్యక్షమవుతుంది, అప్పుడు అమ్మవారిని నీ కొండ మీద కొలువై ప్రజలకి దర్శనమిమ్మని ప్రార్థించు, ఆ తర్వాత నీకు ఎలా కీర్తి రావాలో అలాగే వస్తున్నారు. కానీ అమ్మాయి మంచి సలహా ఇచ్చారండి అని నారదుణ్ణి పూజించి ఆయన ద్వారా మంత్రోపదేశం పొంది అత్యంత భక్తితో పంచదశి మహామంత్రానుష్ఠానం చేశాడు వింధ్యపర్వతరాజు. పూర్ణం వర్ష సహస్రంతు 1000 సంవత్సరముల కాలం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకున్నది అమ్మవారు, ప్రత్యక్షమయ్యింది, అష్టభుజములతో ప్రత్యక్షమయ్యింది, ఏం వరం కావాలో కోరుకోమన్నది. అప్పుడు ఆయన, జగన్మాత తెలుసో తెలియకో నేను ఈర్ష్య వల్ల పతనం అయిపోయాను, ఇప్పుడు జగత్తంతా నన్ను ప్రశంసించాలి, ప్రశంసించాలంటే నా కొండకు నువ్వు అండగా ఉండాలి, నా కొండ మీద నీవు శాశ్వతంగా 4 చేతులతో కొలువయ్యుండు, ఇది కాక భవిష్యత్తులో అష్టభుజములతో కూడా నా గర్భంలో కొలువయ్యుండు, ప్రస్తుతం చతుర్భుజాలతో తర్వాత అష్టభుజాలతో ఇక్కడ కొలువై ప్రజలను అనుగ్రహించు. ప్రజలంతా రాగానే ఏమంటారు, వింధ్యాచలం మీద అమ్మ ఉంది అంటారు, దానివల్ల వింధ్యాచల నివాసిని అనే పేరు నీకు వస్తుంది, వింధ్యాధివాసిని, వింధ్యాచల నివాసిని, వింధ్యవాసిని ఇలా పిలుస్తారు. ఆ వంకతో రోజు నా పేరు తలుచుకుంటారు కదా. నా కొండ మీద నువ్వు ఉండడం ఒక అదృష్టం, ఎక్కడో మణిద్వీపంలో ఉండే జగన్మాతవైన నీవు నిరంతరం నా కొండ మీద కొలువై ఉండడం వల్ల నేనే ఒక మణిద్వీపం అయిపోతాను, ఈ మణిద్వీపానికి ప్రజలు వచ్చి రోజు నిన్ను పూజిస్తారు, నీ పూజలో కొంత భాగం నాకు అంటుతుంది, భక్తుల పాదధూళితో నేను ధరిస్తాను. భక్తుల పాదధూళి అంటే నాకు చాలా ఇష్టం, ఎంతోమంది భక్తులు రోజు నీ దర్శనానికి వస్తారు, వారి పాదాల కింద ఉన్న దుమ్ము ఈ కొండ మీద పడుతుంది, దానివల్ల కొండ పవిత్రమవుతూ ఉంటుంది. కలియుగాంతం వరకు నువ్వు నా కొండ మీద కొలువయ్యుండి ప్రజలను అనుగ్రహించు తల్లి, అనుగ్రహించని సాష్టాంగ నమస్కారం చేయగా తథాస్తు, ప్రస్తుతం కృతయుగంలో చతుర్భుజాలతో నీ కొండ మీద ఉంటాను, త్రేతాయుగంలో మళ్ళీ రాముడు ఇక్కడికి వస్తాడు, అప్పుడు అష్టభుజాలతో ఇక్కడ కొలువై ఉంటాను. నీ కొండ మీద చాలా ప్రాంతాల్లో అనేక రూపాలతో నేను కొలువై ఉంటాను. నా దర్శనానికి భక్తులు వస్తారు, వచ్చిన వాళ్ళంతా నిన్ను తెలుసుకుంటారు. దానితో కలియుగాంత వరకు నీ పేరు మారుమోగిపోతుంది, పురాణాల్లోకి ఎక్కుతుంది, నువ్వు పరమ పవిత్రుడు అవుతావు. యుగాంతమయ్యాక ఈ పర్వత ఆత్మ నా లోకానికి వస్తుంది, కొత్తగా ఈ పర్వతంలోకి మరొకడు వచ్చి చేరతాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న హిమాలయ పర్వతం ఉన్నాడే, ఆయన ఈ కలియుగం అయిపోయాక ఆయన వైకుంఠానికో కైలాసానికో వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ హిమాలయ పర్వతాలు ఎవరు వస్తారు? పుణ్యం చేసుకున్నవాడు ఇంకోటెవడో హిమాలయ పర్వత పాత్ర వహిస్తాడు. మన పాత్రలు ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఇప్పుడు ఈ కలియుగం అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఈ మనువుగారు వైవస్వతమని వెళ్ళిపోయాక సూర్య సావర్ణి అనేవాడు మనకు మనువు అవుతాడు. అప్పుడు దేవేంద్రుడిగా బలిచక్రవర్తి అవుతాడు. ఇప్పుడు ప్రస్తుతం బలిచక్రవర్తి పాతాళంలో ఉన్నాడు, ఆయన ఆనాడు ఇంద్రుడు అవుతాడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టిన సూర్య సావర్ణి మనువేమో మనువైతే, ఎనిమిదవ మనువైతే ఎనిమిదవ ఇంద్రుడిగా బలిచక్రవర్తి అవుతాడు. అప్పుడు కూడా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయి. అప్పుడు కలియుగంలో కూడా మళ్ళీ ఈ శారదా పరమేశ్వరి ఆలయం ఉంటుంది. అప్పుడు ఈ హరిగారి స్థానంలో ఇంకో హరిగారు వస్తారు, ఈ నెలలో వైకుంఠానికి వెడతారు. అప్పుడు మనం పుణ్యం చేసుకున్నాం కనుక, అప్పుడు అలాగే పద్మాకర్లు అనేవాడు ఒకడు వచ్చి పురాణం చెబుతాడు. కాకపోతే ఈ పద్మాకర్ గారు పైన చూస్తారు అనమాట, ఓహో నా పోస్టులోకి నువ్వు వెళ్ళావని అవతలవాడిని దీవిస్తారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా అశ్వత్థామలు, వ్యాసుళ్ళు, ఇంద్రుళ్ళు, మనువులు, ఈ మానవులు వీళ్ళందరూ మారుతారు, మన పోస్టులోకి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు పురాణం విన్న మీ అందరూ కూడా ఉత్తమ లోకాలకు వెడతారు, మీ స్థానంలో కొత్త పురాణం వినడానికి వస్తారు. పురాణం వినకుండా ఉంటారు సరే వాళ్ళు అనమాట, వీధుల్లో పందులుగా ఉండి ఇలా దోమలుగా ఉండి కాస్త మళ్ళీ ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఈ పాత్రలన్నీ ఉంటాయట. ఈ పాత్రలో కొత్త వాళ్ళు మాత్రమే వస్తారు. ఎంతమంది మనువులు వెళ్ళారు, ఎంతమంది రాజులు వెళ్ళారు, ఎంతమంది భీముళ్ళు వెళ్ళుంటారు, ఇవన్నీ సాగుతూనే ఉంటాయి. ఎప్పుడు మళ్ళీ ఈ నాటకం తిరుగుతూనే ఉంటుంది. ఈ నాటకం, ఈ చక్రం అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. మనకి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చూడండి, అది పేరుకి ముఖ్యమంత్రి కానీ అది పదవి తప్ప అందులో ఉండేవాళ్ళు మారరు. అలాగే ఈ పాత్రలు కూడా మారుతూ ఉంటాయి. అలా మారినటువంటి అనేకమైన పాత్రలను నేను స్వయంగా చూశాను అని అగస్త్యుడే చెప్పాడు. ఇప్పుడు దానికి ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, ఈ వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. నెక్స్ట్ వ్యాసుడు అగస్త్యుడు. ఏది ఈ వింధ్య పర్వతాన్ని అణిచివేసినటువంటి అగస్త్యుడు 28వ ద్వాపరయుగం అయిపోయి 29 వస్తుంది కదా, అప్పుడు ఆయన వ్యాసుడు అవుతాడు. ఆ తర్వాత ఒకప్పుడు నెక్స్ట్ ఈ అగస్త్యుడు వ్యాసుడయ్యి వెళ్ళిపోయాక అశ్వత్థామ అవుతాడు. మీరు కూడా వ్యాసుడు అవ్వచ్చు. ఈ 18 పురాణాలని భక్తితో ఉపాసిస్తే, వింటే, బాగా వాటిని క్షుణ్ణంగా చదివితే ఏదో ఒక జన్మలో వ్యాసుడు అవ్వచ్చు. వ్యాసుడయ్యాడంటే వాడు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు అయిపోతాడట. వ్యాసుడికి పునర్జన్మ ఉండదని కదా శాస్త్రం. ఇలా అనేక పాత్రలు తిరుగుతూనే ఉంటాయి. అందువల్ల అమ్మేమన్నది, ఈ కలియుగాంత వరకు వింధ్య నువ్వు ఇక్కడుంటావు, నువ్వు ప్రజల మన్ననలు అందుకుంటావు, నీ మీద నేను ఉంటాను, ప్రజలు నన్ను పూజించినప్పుడల్లా అందులో పంత పుణ్యం నీకు వస్తూ ఉంటుంది. ఈ యుగాంతం అయ్యాక నువ్వు నాద్వీపానికి వస్తావు, కొత్తగా మరొకడెవడో వింధ్యపర్వతంగా మారుతాడు. నీ కొండ మీద నేను అనేక రూపాలతో ఉంటాను అని దీవించి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత చతుర్భుజాలతో అమ్మ వింధ్యాచల నివాసిని అనే పేరుతో అక్కడ కొలువయ్యింది. ఇప్పుడు మనం కాశీ వెడితే ఇంచుమించుగా ఒక 3 అవర్స్ ప్రయాణం చేస్తే 3-3.5 గంటలు ఈ వింధ్యాచల నివాసిని చూడొచ్చు. గంగానదీ తీరంలో ఉంటుంది అమ్మవారు. గంగానది మహావేగంగా ప్రవహిస్తుంది. వింధ్యాచలం తర్వాత మనకి గంగ కాశీకి వస్తుందండి. అందుకే కాశీ వచ్చేసరికి గంగానది పెద్దదవుతుంది. వింధ్యాచలం దగ్గర అంత వెడల్పు ఉండదు, అంత నీరు ఉండదు, కానీ కాశీ దగ్గర బాగా నీరు ఎక్కువ ఉంటుంది. ముందు వింధ్యాచలం వచ్చాక అక్కడి నుంచి కాశీకి వస్తుంది అన్నమాట ఆ నీరు. ఈ వింధ్యాచల నివాసిని వింధ్యపర్వతం యొక్క ప్రార్థన తపస్సు స్వీకరించి వరమిచ్చి అక్కడ శాశ్వతంగా వెలసింది. ఆ తల్లికి శుక్రవారము, అష్టమి, నవమి, చతుర్దశి ఇటువంటి కాలాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంతెందుకు? పూర్ణిమ వచ్చిందంటే 100 సంపంగి పువ్వులతో అర్చన చేస్తారు. అమ్మవారికి చెంపక పుష్పాలంటే చాలా ఇష్టం. చాంపేయ కుసుమప్రియ, చాంపేయ కుసుమప్రియ అంటే సంపంగి పువ్వులంటే ఇష్టపడునది. సంపంగి పువ్వులతో అమ్మని పూజిస్తే మనకి యోగాభ్యాస తత్పరత్వం వస్తుంది. అంటే మనం యోగులం అయిపోతాం. యోగులకి సంపంగి పువ్వుకి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అందుకే యోగాభ్యాసం చేసేవాళ్ళు పూర్వం సంపంగి తోటలో యోగాభ్యాసం చేసేవారు. అప్పుడు ప్రాణాయామం, ప్రత్యాహారం ఇలాంటివన్నీ నిలబడతాయి. ప్రాణాయామం చేసేవాడికి ఊపిరితిత్తుల్లోను కానీ లేకపోతే ముక్కుల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సంపంగి పువ్వుల మీద నుంచి వచ్చే గాలి దాన్ని తొలగిస్తుంది అన్నమాట. సంపంగికి ముక్కుల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించే శక్తి ఉంది. కానీ ఆ సంపంగి తడిసి కుళ్ళిపోతే మాత్రం యోగిని పాడు చేస్తుంది. యోగులకు కొన్ని విషాలు ఉన్నాయి, కొన్ని అమృతాలు ఉన్నాయి. తాజా సంపంగి పువ్వులు యోగులకు అమృతమట, కుళ్ళిపోయినటువంటి సంపంగి పువ్వులు యోగులకు విషంతో సమానం అన్నారు. ఏదైనా అంతే కదండి, పుల్ల మజ్జిగ రాగి చెంబులో పోసుకు తాగితే విషం వచ్చి శరీరం అంతా పాడైపోతుంది. అందుకనే పులుపు పదార్థాలు ఏవి రాగిలో వాడకూడదు. అదే వేడి నీళ్ళు చక్కగా రాగి చెంబులో పోసుకు తాగండి, ఎంతో ఆరోగ్యం. పాత్ర, ఆ పాత్రలో ఉన్న పదార్థము సమయ సందర్భాలను బట్టి మారుతూ ఉంటాయి, ఆరోగ్యం అనారోగ్యం ఇస్తూ ఉంటాయి. ఎంతో ఆరోగ్యం ఇచ్చేటటువంటి వస్తువు కూడా ఒకసారి వాసన రాగానే పాచిపోగానే అనారోగ్యం ఇస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి వింధ్యా పర్వతం మీద అమ్మవారు వింధ్యాతులని వాసన అయ్యింది, జగత్తంతా వచ్చి పూజించారు, వింధ్యపర్వతం యొక్క కీర్తి మళ్ళీ మారుమోగిపోయింది, త్రేతాయుగం వచ్చింది. రామచంద్రుడు వనవాసం చేస్తూ చేస్తూ ఈ వింధ్యపర్వతం మీద కూడా 6 నెలలు ఉన్నాడు. సరిగ్గా ఈ వింధ్యాచల నివాసిని అనే పేరుతో అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతం నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీదే, అది కూడా వింధ్యపర్వతమే, ఆ వింధ్యపర్వత శ్రేణి మీద రాముడు వనవాస కాలంలో 6 నెలలు ఉన్నాడు. ఈ 6 నెలల కాలంలో వేసవి కాలంలో వైశాఖ మాసంలో మొదలుపెట్టి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం వరకు ఉండి కార్తీక పూర్ణిమ నాడు అక్కడి నుంచి ఆయన మళ్ళీ ముందుకు వెళ్ళాడు అని మనకి స్థలపురాణం కూడా చెబుతున్నది. ఒకనాడు ఏమైంది, ఈయన అక్కడ ఉండగానే వర్ష ఋతువు వచ్చింది. రాముడు అక్కడ చిన్న బిలంలో ఉండేవాడు. ఆ బిలంలో సీతతో లక్ష్మణుడితో కాపురం పెట్టాడు. అక్కడ ఆశ్రమం నిర్మించుకోకుండా కేవలం కొండ బిలంలోనే ఉండేవాడు. ఆయన గుహల్లో కూడా ఉన్నాడు రాముడు అనే విషయం మీకు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే కిష్కింధలో ఉన్నప్పుడల్లా గుహలోనే ఉన్నాడని కదా. ఆ గుహల్లోకి వర్షం చిరుకులు కూడా వచ్చేవి కొంచెం అని మనకి కిష్కింధ కాండలో రాశాడు. మంచి శ్రావణ మాసంలో, మంచి శ్రావణం చెడ్డ శ్రావణం కదా, అక్కడ శ్రావణ మాసంలో బాగా వర్షాలు పడితే అటువంటిప్పుడు మంచి ఋతువు అంటారు దాన్ని. బాగా కుంభవృష్టి కురిసింది. 7 రోజుల పాటు ఒకసారి శ్రావణ మాసంలో ఆకాశం అంతా మబ్బులు అలుముకుని, కారు మబ్బులు అలుముకుని, నల్లని మబ్బులు అలుముకుని ఏకధాటిగా వర్షం కురిసినట్టు కురిసింది. దాంతో గంగానది మొత్తం బురద నీటితో, వరదతో నిండిపోయింది. వీళ్ళున్న కొండకి ఇంచుమించుగా దగ్గరికి వచ్చేసింది గంగ. నిజానికి గంగానది ఆ కొండకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ వరద వచ్చినప్పుడు మొత్తం కొండదాకా నీరు వచ్చేసింది. ఈ బురద వచ్చినప్పుడు ఆ నీరు తాగకూడదు, అది రజోదోషం గంగకి అని పేరు అన్నమాట. అందుకే వరద వచ్చినప్పుడు ఆ నీరుని యోగులు తాగేవారు కాదు, తాగవలసి వస్తే ఆ నీరు కాచుకు తాగాలి. కాచుకు తాగడానికి వీళ్ళ దగ్గర మాట వరస కూడా నిప్పు లేకుండా అయిపోయింది. ఈ వర్షానికి మొత్తం నిప్పు ఆరిపోయింది, కొత్తగా నిప్పు పెట్టే అవకాశం లేదు. అగ్గిపెట్టెలు లేవు అక్కడ, గిగ్గిపెట్టెలు లేవు, ఉన్న మొత్తం చితుకులు తడిసిపోయాయి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చి దాచుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో అడవుల్లో నివసించేవాడు చితుకులు ఎండబెట్టి దాచుకునేవారు కాదు. దాంతో ఇప్పుడేమో నీరు తాగడానికి లేదు. మరో పక్కన ఆకలికి అల్లాడిపోయారు, ఎక్కడ ఒక్క పండు లేదు, ఏమీ లేవు. అప్పుడు సమయానికి రాముడు పరీక్షించడానికి అన్నట్టుగా, సీత వెర్రిదాహం వేస్తుంది, మంచినీళ్ళు, ఈ గంగానదీ జలం అంతా వరదతో బురదతో ఉంది, ఆ కాలుష్య జలం తాక్కూడదు, నాకు తాజా ఫ్రెష్ నీరు కావాలన్నాడు ఆయన, మంచి నీరు కావాలన్నాడు. ఇదేమిట్రా స్వామివారు ఎప్పుడు లేని ఇవాళ అడిగాడు, ఇన్ని రోజులుగా ఇన్నేళ్లుగా అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక్కనాడు కూడా సీతని మంచినీళ్ళు అడగలేదు ఆయన. ఇప్పుడు లక్ష్మణుడి అడిగాడు, కానీ ఇవాళ సీతనే అడిగాడు. పోనీ అక్కడ ఎక్కడన్నా నీళ్లున్నాయంటే ఏది చూసినా బురత తప్పేమీ లేదు. అప్పుడు సీతాదేవి అలాగే స్వామి అని పక్కకు వచ్చి గంగాదేవిని భక్తితో ప్రార్థించింది. వెంటనే గంగాదేవి ఆకాశం నుంచి ఒక సెలయేరు సృష్టించింది. ఆ కొండ మీద నుంచి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు వచ్చేలా చేసింది, ఒక జలపాతం వచ్చేలా చేసింది. ఆ జలపాతపు నీరు ఎక్కడ రవ్వంత కాలుష్యము లేని నీరు, అత్యంత పవిత్ర జలం, నిర్మల జలం, అమృతం వంటి జలం. ఆ నీరు 2 దొన్నెల్లోకి తీసుకుని ఆకులని ఇలా చుడతారు దొన్నెల కింద. మీరు ఎప్పుడైనా యజ్ఞాలు చూసే ఉంటారు, యజ్ఞాల్లో దొన్నెలతో కూడా హవ్యం వేస్తారు. ముఖ్యంగా తద్దినాలు పెట్టేటప్పుడు, పితృయజ్ఞాలు చేసేటప్పుడు అరిటాకులతోటి దొన్నెలు తయారు చేసి ఈ అరిటాకు దొన్నెలతోటే నెయ్యి వడ్డిస్తారు, అవునా? అలాంటి దొన్నెలు తయారు చేసి వాటితోటి నీళ్లు పట్టుకెళ్ళి రాముడికి ఇస్తే రాముడు అవి తాగి ఆశ్చర్యపోయి, ఇంత మురికి నీరు ప్రవహిస్తున్న కాలంలో ఈ అమృత జలం ఎలా వచ్చింది సీత అన్నాడు. అంతా మీ అనుగ్రహం స్వామి అంది ఆవిడ, ఏం చెప్పలేదు. ఇదంతా రామచంద్రుడి కటాక్షం అండి అన్నది. రాముడు కటాక్షం ఉంటే గంగ ప్రత్యక్షం అవుతుంది, లేకపోతే ఎందుకు ప్రత్యక్షం అవుతుంది? ఆవిడకి భర్తే దైవం, అందులో రామచంద్రుడు ఆయన. ఓహో అలాగా, ఇదంతా రామకటాక్షమే కదా, ఎలాగో మంచినీళ్ళు తెమ్మంటే తెచ్చావు, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, విందు భోజనం కావాలన్నాడు ఆయన. ఎన్నాళ్ళు కందమూలాలు తిని తిని విసిగిపోయాను, ఈ పూట ఎందుకో నాకు కొంచెం పులిహోర లాంటివి తినాలనిపిస్తుంది, మంచి భోజనం కావాలన్నాడు ఆయన. అనగా మళ్ళీ ఆవిడ ఆశ్చర్యపోయి, ఇదేం పరీక్ష ఇవాళ, మంచినీళ్ళు అంటే గంగని ప్రార్థిస్తే ఆవిడ ఇచ్చింది, ఇప్పుడు ఈయన భోజనం అంటున్నాడని, సరే ఉండండి స్వామి అని అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ఆ శలయేరుకి జలపాతానికి దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఒక అద్భుతమైన కొండ బిలం ఉంటుంది, చిన్న బిలం. ఆ బిలం దగ్గరకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మని ధ్యానం చేసింది. ప్రణామశ్చేతి విఖ్యాతై ప్రేణయే త్రిపురాంబికాం అనుకున్నది. అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్నాను, అమ్మని సంతోషపెడుతున్నాను అని చేతిలోకి నీళ్లు తీసుకుని అమ్మవారికి విడిచిపెట్టి తర్పణములుగా అమ్మని ప్రార్థించింది. ఎక్కడ అక్కడ అమ్మ లేదు కదా, లౌకికంగా చూస్తే విగ్రహం లేదు, అక్కడ ఒక మూర్తి లేదు, కనీసం చిత్రపటం కూడా లేదు. అందుకే మానసిక ధ్యానం చేసింది. అదిగో ఆవిడ చేసిన స్తోత్రమే ఇందులో 43 అధ్యాయంలో అత్యంత పవిత్రమైన స్తోత్రముగా ఇచ్చారు. అదే ఇవాళ మీరందరూ తెల్లవారులేస్తే శ్రీచక్రాన్ని అర్చన చేసినప్పుడు చదువుతున్నారు. పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో భాగంగా ఒకప్పుడు శివుడు పార్వతికి చెప్పాడు, అది పార్వతీదేవి దగ్గర నుంచి ఉపదేశంగా పొంది ఆ స్తోత్రంతో అమ్మవారిని ఆనందపెట్టింది సీతామాత. నాకు చాలా ఇష్టం, ఇదిగో ఇక్కడ ఉంటుంది ఆ స్తోత్రం అన్నమాట. ఈ స్తోత్రం రాని వాళ్ళు ఉంటారంటే నేను నమ్మను, ఎందుకంటే ఎక్కువ మంది తెల్లవారులేస్తే చదువుతారు కనుక. ఓం ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌః ఓం నమః త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాథమయి లోపాముద్రామయి అగస్త్యమయి కాలతాపనమయి ధర్మాచార్యమయి ముక్తకేశీశ్వరమయి దీపకళానాథమయి విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి అణిమాసిద్ధే లహిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వసిద్ధే వశిత్వసిద్ధే ప్రాకామ్యసిద్ధే భుక్తిసిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తిసిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశ పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగకుసుమే అనంగమేఖలి అనంగమదని అనంగమదనాతురి అనంగరేఖి అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతరయోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్థ సాధకే సర్వసంపత్తి పూరిణి సర్వమంత్రమయ్యి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని కుళోత్తీర్ణజోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వశిని కామేశ్వరి మోదిని విమలేరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురా శ్రీ త్రిపుర మాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాజప్తే మహామహానందే మహామహాస్కంధే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమ. ఒకప్పుడు వామకేశ్వర తంత్రము అనే ఒక తంత్రశాస్త్రాన్ని శివుడు రచించాడు. ఆ తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి గొప్ప మహామంత్ర రహస్యం ఇది. దీనిని శివుడే పార్వతీదేవికి చెప్పాడు. ఈ మంత్రాన్ని బోధించిన ఈశ్వరుణ్ణి వామకేశ్వరుడు అంటారు. అమ్మవారు వామకేశ్వరి, వామకేశి అని నిన్న చెప్పామే ఆవిడ. అక్కడి నుంచి ఈ స్తోత్రం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈ స్తోత్రమును ఖడ్గమాలా స్తోత్రం అని కూడా పిలుస్తారు. అంటే అమ్మవారే మన చేతిలో ఒక కత్తి రూపంలో నిలబడుతుంది. కత్తి అంటే కేవలం కుత్తుకలు కత్తిరించుకునే కత్తినే కాదు, మెడలు నరికేదని కాదు. మన చుట్టూత అనేక విఘ్నములు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, సాధనలను పాడు చేసేటటువంటి పనికిమాలిన విషయాలున్నాయి. ఇవన్నీ తీగలట. ఈ తీగలన్నిటినీ పట్ట 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 నరికేసేటటువంటి ఖడ్గం అన్నమాట అమ్మ. అందుకే తాదృశం ఖడ్గం ఆప్నోతి ఏన హస్తస్థితేన వై. తాదృశం అంటే అమ్మతో సమానమైన ఖడ్గం, ఖడ్గమును ఆప్నోతి పొందుతాడు. అంటే అమ్మవారి నీ చేతిలో కత్తి, నువ్వు మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళకల, సాక్షాత్తు జగదంబ నీ చేతిలో ఒక కత్తి రూపంలో ఉంది. ఈ కత్తితో విఘ్నవల్లికలను నరికి వదలబారి. నీ జీవితంలో నిన్ను పాడు చేస్తున్న, నీకు ధ్యానం లేకుండా చేస్తున్న, నీ జ్ఞానమును పాడు చేస్తున్న విఘ్నములన్నీ గట్టి తీగలు. అడవుల్లో అడవి తీగలను ఉంటాయి. ఈ తీగలు కాళ్ళకు చుట్టుకుంటే కదలలేరు. ఏనుగుల్ని కూడా బంధించే తీగలు అవి. అటువంటి తీగలన్నిటినీ నరికి అవతల పారేసే అపూర్వ ఖడ్గం అమ్మ. దానివల్ల ఇక మన జ్ఞానాన్ని ఏదీ బంధించలేదన్నమాట. మనందరిలో జ్ఞానం లేకపోలేదు, కానీ ఈ జ్ఞానం అనేటటువంటి దానిని ఏనుగుని అజ్ఞానం అనేటటువంటి విఘ్నం అనేటటువంటి ఒక మంచి బలమైన తాడు బంధిస్తున్నది. ఆ త్రాటిని అమ్మవారి ఖడ్గమై ఛేదిస్తుంది. జ్ఞానులు దీన్ని ఉపాసిస్తారు. ఉపాసించడానికి చదవడానికి తేడా ఉంది. ముక్కు మీద పెట్టి ఏదో చదవడం కాదు. ఉపాసించడం అంటే అందులో ఉన్న ప్రతి పదం హృదయంలో ఒక రూపంతో దర్శనమవ్వాలి. త్రిపుర సుందరి అనగానే ఆ త్రిపుర సుందరి కనపడాలి. హృదయదేవి అనగానే హృదయంలో మహాకాంతితో వెలిగిపోతున్న అమ్మ కనపడాలి. శిరోదేవి అనగానే శిరస్సు మీద ఉన్నటువంటి అమ్మవారి రూపం కనపడాలి. కవచదేవి అనగానే శరీరమంతా రక్షించేటటువంటి, శరీరంలో నిండి ఉన్న శక్తి స్వరూపిణి కనపడాలి. అప్పుడు మన శరీరమంతా అమ్మవారి మయమైపోతుంది. అప్పుడు మాతృమయమైపోయినప్పుడే దానికి ఉపాసన అని పేరు. ఉపాసనకి పఠనమునకు చాలా తేడా ఉంది. రోజు సహస్రనామాలు చదవట్లేదా? రోజు చాలామంది అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, మంత్రములు చదువుతున్నారు. చదివినంత మాత్రం చేత వాళ్ళకి ఎందుకు ఫలితం రావటం లేదంటే దాన్ని వాళ్ళు జీర్ణించుకోవటం లేదు. శరీరంలో ప్రతి అవయవంలో దాన్ని చూడటంలా. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. 40 ఏళ్ళుగా నమక చవకాలతో శివుడికి అభిషేకం చేస్తున్నానండి, కానీ నా జీవితంలో ఎప్పుడు దుఃఖం తప్ప ఏమీ లేదండి, ఇంకెందుకండి శివుడిని పూజించడం అన్నాడు. ఈ 40 ఏళ్ళుగా ఒక్కసారన్నా నువ్వు ఆ పూజ చేస్తున్నప్పుడు శివుడి లింగంలో శివుడిని చూడగలిగావా? ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నువ్వైపోయావా? అంటే లేదండి, పూజ చేస్తున్నప్పుడు నా మనసు అటు ఇటు పోతుందండి, అసలు నాకు ఎప్పుడు శివుడి మీద దృష్టి లేదండి, చదువుతూ ఉంటాను ఏదో మొక్కుబడిగా నాకు కంఠస్థం వచ్చు కాబట్టి అన్నాడు. ఒప్పుకున్నాడు నిజం. ఇంకప్పుడు నీకు ఫలితం ఎలా ఉంటుంది? ఏదో అతి కష్టం మీద డ్యూటీ కింద డ్రైవింగ్ చేసేవాడికి సొంత కారు నడుపుకునేవాడికి చాలా తేడా ఉంటుంది. కారు డ్రైవర్ని పెట్టుకుంటే వాడికి కొద్దిగా డ్యూటీ, వాడు దబదబదబ స్పీడ్ బ్రేకర్ల మీద కూడా మానేస్తాడు. వాడు సమయం పోయే కారు కారు మంద కనుక మనం జాగ్రత్తగా ఉంటాం. సొంత కారు కనుక నేను ఏం చేస్తున్నాను, నెలకోసారి సర్వీసింగ్ చేయిస్తాను, ఏసీ జాగ్రత్తగా బాగు చేయించుకుంటాను, మాంధాత కాలంలో డొక్కు కారులో వెళ్ళని చూస్తూ చూస్తూ వెడితే చచ్చిపోతాం కనుక. అవునా? అదే ట్యాక్సీ వాడికి ఏం సొమ్ము పోయింది? ఏదో అందులో అది నడిచినంతకాలం నడుస్తూ ఉంటుంది. దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కాబట్టి ట్యాక్సీలో పెడితే గొంతుకులు పోతూ ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, దాంట్లో మొత్తం ఈ కింద ఉన్నటువంటి షాక్ అబ్జార్వర్స్ దెబ్బతింటాయి, అప్పుడు మనం గెదగెదలాడిపోతాం. అదే మన సొంతకారు అయితేనా? మన ఇంట్లో ఉన్న మంచానికి బయట ఎవడో రూమ్ ఇచ్చిన దానికి ఎంత ఎడం ఉంటుందో నేను చూస్తూనే ఉంటాను. కొంతమంది రూములు తీసుకుని ఉంటూ ఉంటారు ఈ సత్రాల్లో, పరమ పవిత్రమైన పీఠాలు. ఆ సత్రంలో మనం ఉన్నప్పుడు ఆ రూము జాగ్రత్త నీట్గా అట్టే పెట్టాలి. ఏ మన ఇంట్లో అయితే అలా ఉంచుతామా? వెళ్ళేటప్పుడు అరటి పండు తొక్కలు వదిలేసి అక్కడ ఆ మొత్తం దుప్పట్లు పాడు చేసి ఓ మూల బారేసి ఏది శుభ్రం చేయకుండా వెళ్ళిపోతే పాపం కదటండి. అదే నీ ఇంట్లో నీ బెడ్రూమ్ అలా ఉంచుకుంటున్నావా? కారణం ఏమిటి? అది నీది గనక, ఇది నీది కాదు గనక. అదే మనది కాకపోతే ఏదైనా చేయమని చేస్తాను అన్నమాట, ఏసీ వదిలేసిపోవచ్చు అనమాట. మనం మన గదిలో మనకు రూమ్ ఇచ్చారు ఏసీ రూము, మనది కాదుగా ఎలాగో బిల్లు వాడు ఎవడో కట్టుకుంటాడుగా, 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అదే మన ఇంట్లో అయితే అమ్మో ఎంత కరెంటు బిల్లు అవుతుందని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే, మనం ఉన్నప్పుడు వేసుకుంటాం, లేనప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కట్టేస్తాం. అర్చన చేసేటప్పుడు కూడా ఇది నాది, ఈ శివుడు నావాడు, ఇందులో ఈశ్వరుడు ఉన్నాడు, ఇందులో మంత్రములన్నీ పరమ పవిత్రం అని వాటిని అనుభవిస్తూ చెయ్యాలి, అప్పుడు ఉపాసన అవుతుంది. నిజం చెప్తున్నానండి, త్రిపుర సుందరి అంటే ఆ త్రిపుర సుందరి నాకు కనపడుతోంది కాబట్టి నాకు ఒక ఆనందం కలుగుతోంది, ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతోంది. అది నీకు కలగనప్పుడు ఎంతకాలం చదివితే ఉపయోగం ఉంది టేప్ రికార్డులాగా? అంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండదని అంటల్లా, ప్రయోజనం ఉంటుంది. రావలసినంత రావడం లేదంటే కారణం అనుభూతి పొందట్లేదు నువ్వు. ఒక ఆవిడ డాలస్కి దగ్గరలో ఉన్న లూసియానా అనే ప్రాంతం నుంచి చేశారు. ఆవిడకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. గురువుగారు, భారతంలోనూ భాగవతంలోనూ కృష్ణుడు మీ వెనకే కనపడ్డాడండి, బ్రహ్మాండ పురాణంలో కనపట్లేదండి, దూరంగా ఉన్నాడండి అంటేనే నేను మొన్న ముందుకు జరిపాను, గుర్తుందా మీకు? ఓ రోజునే కృష్ణుడు కనపడటం లేదండి ఆవిడ, కృష్ణుడు విగ్రహం లేదు అంటే ఆ కృష్ణుడు కనపడుతున్నాడు అందులో చూస్తుంటే వాడికి తన్మయత్వం వచ్చేస్తుందిట. భాగవతం విన్నంతసేపు కృష్ణుడు దగ్గరగా కనపడబట్టి పులకించిపోయిందిట. మనకి అది మట్టి బొమ్మ అనుకుంటే మట్టి బొమ్మ, కానీ నాకు మట్టి బొమ్మలా కనపడలా. ఆ కాళ్ళు పట్టుకుని దండం పెడుతుంటే నాకు కృష్ణుడి యొక్క మెత్తని మృదువైన పాదములు పట్టుకున్నట్టు అనిపిస్తోంది. అందుకే పద పద్మం అన్నామంటే అది పద్మంలో ఉండాలి, లేకపోతే ఇంకెక్కడ కృష్ణుడు ఉండి లాభం ఏమిటండి? కృష్ణుడు బొమ్మ ఉందండి, లేకపోతే కృష్ణుడు విగ్రహం ఉందండి అనుకున్నంతకాలం అదొక బొమ్మే విగ్రహమే. కానీ మనం కృష్ణుడు ఆయన బొమ్మ అనకూడదు, మా కృష్ణుడే ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అనుకోవాలి. ఆ ఊహ రావాలి, ఆ భావన రావాలి మన శరీరంలో, ఆ పులకింత రావాలి. అలాంటి పులకింతతో ఈ ఖడ్గమాల స్తోత్రం జపం చేస్తే అమ్మే మన చేతిలో కత్తిగా ఉంటుంది, అమ్మే మన స్వరూపం అయిపోతుంది. అప్పుడు మనకి సర్వత్రా విజయంత అపజయం ఉండదు. దానికి ఉదాహరణ సీతాదేవి. పార్వతీ పరమేశ్వర సంవాదంలోని ఈ స్తోత్రం సీతాదేవి తల్లి దగ్గర తండ్రి దగ్గర నేర్చుకుంది కాబట్టి అక్కడ కొండ దగ్గర గుహలో చేయగానే వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది. నీకేం కావాలో కోరుకోమంది. మా స్వామివారు భోజనం అడిగారమ్మా, విందు భోజనం అడిగారు అనగా ఆవిడ అన్నపూర్ణ రూపం ధరించి నిమేష మాత్రంలో రకరకాల పదార్థాలు ఇచ్చేసింది. కట్టుపొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార, పులుసులు, మంచి అప్పడాలు, వడియాలు, కడియాలు, దెబ్బకాయ, దెబ్బకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఇన్ని వచ్చినా మనం తినలేము మన కర్మగాలి. కానీ అవన్నీ తినగలిగేవారు ఆ రోజుల్లో. అన్ని పదార్థాలు నిజంగా ఇప్పుడు ఇవన్నీ ఎదురుకుండా పెడితే ఎంత తినగలరు, ఎంత తినగలరు? గోంగూర పచ్చడితో తింటే ఆవకాయతో తెల్లారు, ఆవకాయతో తింటే మళ్ళీ బయటికి వెళ్ళక చావే. గట్టిగా అరగంట ఎండలో నిలబడితే ఇంటికి వచ్చరి ఫీవరు, మళ్ళీ ఆ తర్వాత అన్నం తినలేము, షివర్ అయిపోతాం. ఇంకేమిటి మన బతుకులు ఇలా ఉన్నాయి కలియుగంలో? కానీ పూర్వం దగ్గర వచ్చి ఫోన్ చేసేవారండి హాయిగా రుచిగా. ఇవన్నీ ఇచ్చింది. ఇచ్చి రాముడికి వడ్డన చేసి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను, భోజనం అయ్యాక ఆయన తృప్తిగా తిన్నాడో లేదో చెప్పంది అమ్మ. అదే మనం పిలిస్తే అంతసేపు ఉంటుంది ఆవిడ, భోజనం చేసేదాకా ఉంటాను పద్మాకరు, వెళ్ళి తిండ్రని ఆయన అంటుందా? అనదు మరి. కానీ అక్కడేమో అంటే నా దగ్గర అంటుందేమో కొంచెం నాకు నమ్మకం ఇంకా ఉందనుకోండి, కానీ సీతాదేవి కాబట్టి వెళ్ళిరా అన్నది. ఆ పదార్థాలన్నీ పుచ్చుకొని పళ్ళాలన్నీ మోసుకుని, సీతాదేవి అన్ని పళ్ళాలు ఎలా మోసింది అనిపిస్తుంది అనమాట నాకు. పెద్ద పళ్ళెంలో ఇవన్నీ వడ్డించుకుని పెట్టుకెళ్ళి రాముడికి లక్ష్మణుడికి పెట్టింది. రాముడు ఆనందపడిపోయి తిని, ఆహాహా, అన్నపూర్ణాదేవి వంటకాల్లాగే ఉన్నాయి సీత అన్నట్ట. అన్నపూర్ణాదేవి వండినటువంటి వంటకాల్లో ఉన్నాయంటే ఆవిడ అనుగ్రహమేనండి అని జరిగింది చెప్పింది. ఇప్పుడు అమ్మ ఆ బెల్లంలో ఇంకా ఆ రూపంతో అక్కడే ఉన్నది. నీవు తిన్నాక ఈ ఆహారం ఎలా ఉందో కనుక్కోమన్నది, నీ కోరిక ఏమిటో తెలుసుకోమన్నది అమ్మవారు అనగానే వెంటనే రాముడు నేను అక్కడికి వస్తానని కాళ్ళు చేతులు కడుక్కుని లక్ష్మణుడితో పాటు సీతతో పాటు అక్కడికి వచ్చాడు. సీతారాములు ఆ జగన్మాత పాదపద్మాలకు నమస్కరించారు. జగన్మాత, సీతకి నీ మీద ఎంత భక్తి ఉందో తెలుసుకోవడం కోసమే నేను మంచినీళ్ళు అడిగాను, భోజనం అడిగాను. ఆవిడకి నీ మీద మహాభక్తి అని అర్థమైపోయింది. అమ్మకి ఎంత భక్తి అండి, రామాయణంలో అయోధ్యాకాండలో రాయిలా గంగానదికి ఎంత పూజ చేసింది ఆవిడ. తిరుగు ప్రయాణంలో గంగా నీకు మళ్ళీ పూజ చేస్తానంది. అమ్మంటే పరమభక్తి పొందుతూ ఉంటుంది సీత, వాళ్ళంతా ఉగ్రమ్మలే గనక. కాబట్టి ఆవిడ భక్తి నిరూపించుకున్నది. నీవు కూడా భక్తుల పాలిటి కల్పవల్లివి, భక్తులు అడిగితే ఏదైనా ఇస్తావు. భక్తితో పిలవగానే సీతాదేవి వంకతో మా అందరికి ఇంత భోజనం పెట్టావు జగన్మాత, నీ రూపం ఇక్కడే శాశ్వతంగా కొలువై ఉండాలని నా కోరిక. ఈ బిలంలో, ఈ కొండ గుహలో, ఈ వింధ్య పర్వతపు యొక్క గుహలో నీవు కలియుగ అంతవరకు 8 చేతులతో దర్శనమయ్యి నిన్ను భక్తులు అష్టభుజాదేవిగా కొలుస్తారు. నీ దర్శనం చేసుకున్నవారు, నిన్ను భక్తితో కొలిచిన వారు జీవితంలో ఎప్పుడూ భుక్తికి లోటు లేకుండా ఉండుదురుగాక. భుక్తి ముక్తి రెండూ ప్రసాదించు. భుక్తి ముక్తి ప్రదే దేవి నారాయణి నమోస్తుతే. భుక్తిని ముక్తిని రెండింటినీ ఇచ్చే దేవీ నారాయణి నీకు నమస్కారం అనగా తథాస్తు అన్నది. ఆ కొండబిలంలో 8 చేతులతో ఆవిడ వెంటనే విగ్రహ రూపంలో వెలిసింది. అష్టభుజాదేవి అని ఆవిడ పిలిచేవారు. ఈ అష్టభుజాదేవి ఇప్పటికి కూడా ఈ వింధ్యాచల నివాసిని దర్శనం అయిన తర్వాత మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 4.5 లేక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే నడిచే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మానవులు సుకుమారులు కదా పాపం, అందుకని కారుల మీద, ఆటోల మీద, వాళ్ళ ఓపిక మీద వెడుతుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి సీతాదేవి కోసం గంగానది వదిలిపెట్టిన నీరున్న స్థలానికి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు, సీతాధార అంటారు. సీతాజలం, సీతాధార, అలా ధార అలాగే ఉంటుంది ఆ సీతమ్మధార. అసలు సీతమ్మధార అదే. నేను సీతమ్మధార అని ఎందుకన్నంటే, సీత అనేది సంస్కృతం, అమ్మ తెలుగు పదం. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో సంధి సమాసం అవ్వవు. కాబట్టి సీతమ్మ అనకూడదు, సీతాంబ అనాలి. అయినా వ్యవహారంలో రామయ్య సీతమ్మ అంటూ ఉంటాం కాబట్టి అనేస్తూ ఉంటాం. కానీ అదే పుస్తకాల్లో అయితే రాయకూడదులా. రామయ్య తండ్రి అన్నట్టుగా సీతమ్మ తల్లి అంటే అమ్మ అన్న తల్లి అదే కదండి. కానీ ఎంత ప్రాచుర్యం పొందే ఈ పదాలు చూసారా. ఇప్పుడు మనం అవి వ్యాకరణ విరుద్ధం అన్నా కూడా ఎవరికి అర్థం కాదు. రోజు అలాగే వాడుతున్నాం అన్నమాట. అసలు అమ్మ అన్న తల్లినా ఆవిడనా, మళ్ళీ అమ్మ తల్లి ఏమిటి అంటే అగ్నిప్పు అన్నమాట. కొంచెం ఎక్కువగా ప్రేమ ఎక్కువైపో పలుకుతానమాట. వెనకటికి ఎవడని ఆవిడ గుగ్గురు అన్నాడు నన్ను. గుగ్గురు ఏమిటంటే గురువు, గురువు, గుగ్గురు అన్నాడు నాకు. ఇది ఎవడో కనిపెట్టకపోతే పదాలు ఎలా కనిపెడతారని వాడు కనిపెట్టాడు అన్నమాట. గుగ్గురు దేవా నీకు నమస్కారం అన్నాడు. ఇంకా నయ్యం గుగ్గురు దేవా అన్నాడు, కానీ ఏదో గుగ్గిలిన దేవాలయం లేదు, అక్కడికి సరిపోయింది. కాబట్టి ఆనందం పెరిగిపోయినప్పుడు కొత్త కొత్త పదాలు అలా సృష్టించాలి. పెంగళవారు అలాగే సృష్టించేవారు, అసమదీయులు, తస్మదీయులు, ఇలాగ అసమదీయులు, తసమదీయులు సృష్టించినట్టుగా సృష్టిస్తూ ఉంటారు. కానీ వ్యవహారంలో సీతామాత లేకపోతే సీతాంబిక అనాలి. అయినా మన తెలుగు వాళ్ళు మాత్రం సీతమ్మధార అని పిలుస్తారు. దాన్ని వాళ్ళు మాత్రం సీతాధార అంటారు. అద్భుతమైన ధార, సన్నగా 365 రోజులు వస్తుంది. వేసవికాలంలో కూడా వస్తుంది, ఇక వర్షాకాలంలో చాలా బాగా వస్తుంది. జనులు అక్కడికి వెళ్ళి ఆ నీరు తీర్థంగా తీసుకుంటారు. తీసుకుంటే అమ్మ కటాక్షం లభిస్తుంది. అక్కడి నుంచి అష్టభుజాదేవి దర్శనానికి వెళ్ళాలి. ఆ బిలంలోకి ఇలా వంగి వెళ్ళాలి. అక్కడ బిలం ఎంత గొప్పదంటే, నాబోటి వాడు దూరగలడు, కొంచెం నాబోటి వాళ్ళకి 3 రెట్లు ఉన్నవాళ్ళు దూరిపోతారు. ఎవరైనా దూరతారు, చూసేవాడికి మాత్రం ఈ లావుపట్టి వాడు వెళ్ళలేడేమో అనిపిస్తుంది. కానీ ఎవరైనా అందులో ప్రవేశించగలరు. అంత గొప్ప అపూర్వమైనటువంటి బిలం అది. అక్కడ అష్టభుజాదేవి దర్శనం చేసుకోవాలి. ఆ తదనంతరం కొంతకాలానికి అమ్మవారు ఈ అష్టభుజాదేవికి ఈ వింధ్యాచలవాసినికి మధ్యలో ఓ ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో మహిషాసుర మర్దనం అయిపోయాక, మహిషాసురుడిని సంహరించిన తర్వాత అక్కడ కాళీ అనే పేరుతో గుహలో వెలిసింది. దాని కాళీ కోహ్ అంటారు. ఒకే వింధ్య పర్వత ప్రాంగణంలో ఇంచుమించుగా 5 కిలోమీటర్ల దూరం మధ్యలో ఓ చోట వింధ్యాచల నివాసిని, రెండో చోట కాళీ, మూడో చోట అష్టభుజాదేవిగా కొలువై ఉన్నది. ఈ 3 రూపాలు కూడా అత్యంత పవిత్రములే. ఈ 3 సృష్టి స్థితిలయాల యొక్క రహస్యం మనకి తెలియజేస్తాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా పురాణాలు వాటిని వర్ణించాయి. వీటిని తప్పక జీవితంలో దర్శనం చేసుకోవాలి. ఈ కథ విన్నా చాలంటున్నాడండి హయగ్రీవుడు. భక్తితో ఈ కథను విన్నవాడు కూడా అక్కడికి వెళ్ళి ఆ దేవతామూర్తులను దర్శనం చేసుకున్న మహాపుణ్యం పొందుతాడు. కొన్ని సందర్భాల్లో మనం అక్కడికి వెళ్ళలేకపోయినా కథ విన్నా చాలట. ఇప్పుడు ఈ కథ వింటున్న అగస్త్యునికి వెళ్ళి అనుమానం వచ్చి
అశ్యాన మహాప్రాజ్ఞ కరుణామృత వారిధే శ్రీదేవి దర్శనే దీక్ష యాదృశీతాం నివేదయ.
ఓ హయగ్రీవ మహాబుద్ధిమంతుడా, కరుణాసముద్రుడా, అమ్మవారి దర్శనం తొందరగా పొందాలంటే దానికి ఏ దీక్ష వహించాలి, ఎలాంటి దీక్ష వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని అడిగాడు. అప్పుడు హయగ్రీవుడు చెప్పాడు, నిజంగా మనకి అమ్మవారి దర్శనం తక్షణం కావాలనే కోరిక ఉంటే ముందు అమ్మవారి మీద కఠోర విశ్వాసం ఉండాలి, పూర్తిగా నమ్మకం ఉండాలి. పిరికితనం ఉంటే వాడు భగవత్ కటాక్షం పొందలేడు, దర్శనం పొందలేడు. మహాద్భుతమైనటువంటి భక్తి కావాలట, మామూలు భక్తి కాదు అది. మా అమ్మ మాకు దర్శనమిస్తుందని ఒక నమ్మకం కావాలి. అందుకని ఏమన్నాడు, ఎదితే దేవతాభావో యయా కల్మషకర్దమాహ. నిజంగా మనం దేవతాభావం పొంది ఈ కాలుష్యం అనే బురదలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళం అమ్మ దర్శనం పొందాలంటే ఎక్కడికెళ్ళినా అందులో అమ్మ ఉన్నదని నమ్మకం కలగాలి. అప్పుడు అమ్మ మనం ఉన్న చోటికి వస్తుంది. అనగా ఉదాహరణకి ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళాం, అందులో శారదా పరమేశ్వరి ఉంది, ఈవిడ నిజంగా శారదయే, ఈ విగ్రహ రూపంలో చిన్న రూపంతో మనకి దర్శనమిస్తుందనే ఒక కఠోరమైన విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఆ తదనంతరం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఎదురుగుండా కూర్చోవాలి, సుఖాసీనుడు అవ్వాలి, తనకి ఇష్టమైనటువంటి ఒక ఆసనం వేసుకోవాలి. ఇంత పూర్వం నీకు లలితా సహస్రనామం చెబుతూ లలితా సహస్రనామం అంతా అమ్మవారి యొక్క లీలలని చెప్పాను. ఆ సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో గానం చెయ్యాలి అని ఇప్పుడు ఇంత పూర్వం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని, గౌహతిలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో హయగ్రీవుడు అగస్త్యునికి సహస్రనామం గురించి స్టార్ట్ చేశాడు. పూర్తిగా సహస్రనామం చెప్పకుండా అందులో ఒక్కొక్క నామం ఈ కథ వల్ల వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు మొత్తం కథ అంతా చెప్పాడు గనక వరుసగా శ్రీమాతా శ్రీ మహారాజ్ని దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి వరకు శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక వరకు చెప్పేశాడు. ఈ సహస్రనామములు అపూర్వమైనవి, మహాశక్తివంతమైనది. వీటి శక్తిని ఇంతింతని ఎవరూ వర్ణించలేరు. కొన్ని కోట్ల సూర్యుల కాంతి కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్న ఒక్క దేవతామూర్తికి సాటిరావు. లలితా సహస్రనామంలో చాలా నామాలు ఉన్నాయిగా. ఓ చోట పార్వతి అని ఉంటుంది, పద్మనయన అని ఉంటుంది, పద్మరాగ సమప్రభ అని ఉంటుంది, ఓ చోట మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఉంటుంది. ఈ నామాలన్నీ అమ్మవారి రూపాలే. ఇందులో ఏ రూపానికి ఆ రూపమే కొన్ని కోట్ల సూర్యుల కంటే ఎక్కువ కాంతితో వెలిగిపోయే రూపాలట. అందుకే ఈ నామాలు ఒక్కొక్కటి మహాశక్తివంతమైనవి. ఇక అన్నీ కలిస్తే ఇక అదొక మహామాల అయిపోతుంది. అత్యద్భుతమైన భువన బ్రహ్మాండములన్నిటినీ తనలో నింపుకున్న నామాలు అవుతాయి. ఈ నామాల పఠనం వల్ల భువనేశ్వరి సంతోషిస్తుంది. ఈ కలియుగంలో మానవులు సులభంగా తరించాలంటే అమ్మ దర్శనం చేసుకోవాలనే కోరిక వారికి ఉంటే, ఏమైనా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలనుకుంటే ఎక్కడో ఒక చోట ఒక విగ్రహమో లేక ఆకారమో అమ్మవారిది ఏర్పాటు చేసుకుని అక్కడ సుఖాసీనుడై ఈ మొత్తం నామాలు భక్తితో చదవాలి. సుఖాసీనుడని ఎందుకన్నాడంటే కూర్చున్న కాసేపు నువ్వు అటు ఇటు కదలకూడదు. కదలకుండా ఉండాలంటే నీవు ఎలా కూర్చుంటే నీకు సుఖంగా ఉంటుందో అలా కూర్చోవాలి. ఒక్కొక్కడికి కాళ్ళు నొప్పులు ఎక్కువ అనుకోండి, వాడు అతి కష్టం మీద కింద కూర్చొని చదువుతున్నాడు, అప్పుడు వాడు కూర్చోలేడు ఎక్కువసేపు. ఈ కాలిటి కదుపుతాడు, ఈ కాలిటి కదుపుతాడు, ఇటు పెడతాడు, ఇటు పెడతాడు. ఇంకా అదృష్టం, పురాణంలో వింటూ నాకేసి కాళ్ళు పెట్టట్లేదు, అది కొంతవరకు నయ్యం. ఎందుకని, పాప కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కదా. అందువల్ల ఏం చేస్తాడంటే కూర్చోలేక ఏతన పడుతూ అలా తిప్పుతాడు. అప్పుడు అది సుఖాసీనం కాదు. సుఖమైన ఆసనం మీద కూర్చుంటేనే సుఖాసీనుడు అంటారు. సుఖాసీనుడు కానీ వాడు చదవలేడు, 100 సార్లు కదలాలి. అందుకని ఒకవేళ నీవు కింద కూర్చోలేకపోతే హాయిగా కుర్చీలో కూర్చో, కూర్చోగలిగితే పద్మాసనం వేసి కూర్చో. కానీ ఈ 20 నిమిషాలు 25 నిమిషాలు సహస్రనామం చదువుతున్నంతసేపు నిశ్చల దీక్షతో చదవాలి, మనస్సు చెదిరిపోకుండా చదవాలి. అలా మధ్య మధ్యలో అమ్మవారిని చూస్తూ పరవశిస్తూ చదవాలి. చదువుతున్నంతసేపు నీ ఎదురుగుండా ఉన్న అమ్మవారి మూర్తిలో ఈ రూపములు కనపడాలి. ఒక్కో చోట మహాలక్ష్మి అని కనపడిందండి, మహాలక్ష్మి మృడప్రియ. మహాలక్ష్మి అన్నప్పుడు మహాలక్ష్మి ఆ విగ్రహంలో కనపడాలి. మృడప్రియ అంటే శివుడి యొక్క భార్య కనపడాలి మనకి. మృడు అంటే శివుడు, మృడప్రియ శివునికి ప్రియురాలు అనగా పార్వతి కనపడాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ మహాశక్తి అంటాడు, అప్పుడు ఒక మహాద్భుతమైన దివ్యశక్తి, భూమి ఆకాశాలు నిండిపోతున్న శక్తి అందులో కనపడాలి. షట్చక్రాల గురించి చెప్పినప్పుడు ఆ చక్రాలు కనపడాలి. అందులో ఎన్ని తలలతో ఉందో చెప్పాలి. ఖట్వాంగాది ప్రహరణ. అందులో ఆవిడ చేతుల్లో ఖట్వాంగం అంటే మంచం కోడు వంటి ఒక ఆయుధం ఉన్నది, అది మనకు కనపడాలి. ఆ స్థితికి వెళ్ళి తన్మయత్వంతో చదవాలి. ఒకవేళ అర్థం తెలియకపోతేనో, ఇప్పుడు మీకు అర్థం తెలిస్తే ఓహో అమ్మవారు ఇలా ఖట్వాంగం అనే ఆయుధం పట్టుకున్నది అనే ఊహ మీకు వచ్చినప్పుడు దర్శించగలుగుతారు. ఖట్వాంగం అంటే ఏం తెలియని వాడికి సంగతి ఏంటి? వెనకటికి ఒక ఆవిడ్ని భర్తగారు పిలిచి ఏమేవ్ లవణం పట్టుకురా అన్నాడు. రాత్రిపూట ఉప్పుని పలకడానికి కొంతమందికి సెంటిమెంటు, అవేం శాస్త్రాలు కాదు. ఉప్పు అనే పదం వాడద్దని సంస్కృతంలో పలుకుతాడు, ఉప్పు తెలుగు పదం కదా, ఉప్పు అనకూడదు అని ఆయన సంస్కృత శ్లోకంలో రాయరు. ఆయన ఎవడకో కల్పించాడనమాట, కల్పించి రాత్రి ఉప్పు అనకూడదు అన్నట్ట. ఉప్పు అనకూడదు కనుక ఏం చేశాడు ఈయన? లవణం అన్నాడు. అందుకని భార్యని ఏమే లవణం అంటే తెలుసా, లవణం పట్టుకురా అనగానే ఆవిడ ఇలా చేతులు ఊపి, అవధాని గారింట్లో పుట్టా, అవధాని గారికి భార్యనయ్యాను, నా కొడుకు అవధాని, ఆ మాత్రం నాకు లవణం అంటే తెలియదా, అల్లంలా పుల్లగా ఉంటుందని బెల్లం చూపించి ఆవు పేడట్టుకొచ్చి ఇస్తట్లో వేసిందిట. ఎందుకంటే అల్లంలా పుల్లగా ఉంటాడు ఉండడం ఏంటి, అల్లం పుల్లగా ఉంటుందా పోనీ, అలా ఉంటుందని బెల్లం చూపించి ఇదే అల్లం అందిట. పైగా పోనీ ఆ బెల్లమైనా వేస్తుందేమో అనుకుంటే ఆవు పేడ పట్టుకొచ్చి వేసిందిట. అంటే ఏమిటి ఆవిడ ఉద్దేశంలో, లవణం అంటే ఇలా చూపించి ఆవు పేడ ఇవ్వాలనుకుందిట. అంతపోని ఆవిడ ఆవు పేడతో విస్తర శుద్ధి చేసుకున్నాడు అండి. అందుకని బహుశా లవణం అంటే ఆవు పేడతో విస్తర శుద్ధి చేయడం అనుకుంది ఆవిడ. నాకు బుద్ధి వచ్చింది, నీ దగ్గర సంస్కృతం ఎందుకు వాడాను అన్నాడు ఆయన. కాబట్టి లవణం అంటే తెలియని వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. అమ్మవారు అంటే ఏమిటని అడిగినవాడు ఉన్నాడు అమెరికాలో ప్రవచనానికి వెళ్ళి, అమ్మవారి అనుగ్రహంతో నేను పురాణం చెబుతాను అడిగే, అమ్మవారు అంటే ఎవరండి, అమ్మవారు అంటే ఏంటండి అంటాడు. ఇంక నేనేం చెప్పను, అమ్మవారు అంటే ఏం చెప్పను, బుర్ర ఒక్కరు పిచ్చెక్కిపోయింది నాకు. అందుకని అమ్మవారంటే అమ్మవారేనండి అన్నాను. ఇంక అంతకుమించి ఏం చెప్పను మరి. వాడికి అసలు అమ్మవారంటే ఏమిటో ఉపాసన తెలియదుట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట, అమ్మవారి గుడి అంటే గుళ్ళో ఉన్న విగ్రహాన్ని అమ్మవారు అంటారని కూడా తెలియని వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్పను మరి. నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే, రెండు శ్లోకములు చదివితే అది వేదం అనుకుంటున్నాడు ఒకడు. నేను అక్కడ శుక్లాంబరధర ఉన్న శ్లోకం చదవగానే, ఇప్పటిదాకా ఎంత బాగా వేద పఠనం చేశారండి అన్నాడు. శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకం వేద పఠనం చేశానుకుంటున్నాడు, అదే వేదం అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఓహో, నాబోటి వాడు కొన్ని ప్రాంతాలు గడితే ఎన్ని లాభాలు ఉన్నాయో, నాలుగు శ్లోకాలు చదివితే నేనే మహావేద పండితుడు అనుకుంటారేమో అనిపిస్తున్నాను కదా. అవునా, అంటే ఏది వేదమో ఏది శ్లోకమో ఏది పురాణమో కూడా తెలియట్లేదు అన్నమాట. కాలప్రభావం అది. సంఖ్యే అని ఉన్నది, అనగానే సంఖ్య అంటే అంకెలని చెప్పి 1, 2, 3 అని చెప్పాడు ఒక ఆయన. సంఖ్య అంటే యుద్ధం, సంఖ్య అంటే యుద్ధంలో అని అర్థం. సంఖ్యే అర్జున అంటే యుద్ధంలో అర్జునుడు బాణాలతో కొట్టాడు అని ఉంది భారతంలో. ఆయన చదువుతూ అర్థం చెప్తాడు అనమాట, సంఖ్యే అర్జునుడు 1, 2, 3 అని అంకెలు లెక్కెట్టి ఆ తర్వాత బాణం వేశాట. ఓ, ఇది ఇంకా బాగుంది, కొత్త రకం వ్యాఖ్యానం అనమాట. శ్రీ రఘురామచారు తులసీదళరామ పద్యంలాగా అనమాట. గణపతి నవలను ఉండేది, చిలకమర్తి వారు రాశారు. అందులో గణపతి అని ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు, వాడి పేరు గణపతి కానీ వాడు అక్షమ్మకరాడు. వాడిని స్కూల్లో టీచర్గా వేశారంటే తెలియక, వాడిని నేనేదో చదువుకున్నానంటే, అప్పుడు వాడు శ్రీ రఘురామ చారు తులసీదళ రామ, రామచంద్రుడికి ఒకసారి జలుబు చేసింది, జలుబు చేస్తే చారు పెట్టారు, చారులో కరేపాకు తొలక్క తులసీదళాలు వేశారు, ఇది శ్రీ రఘురామ చారు తులసీదళదామ అంటే వాడు అర్థం చెప్పాడు. నిజంగానండి, ఆ నవల చదివితే మనకి వెర్రెక్కుతుంది అనమాట. కొద్ది రోజులు మనం మర్చిపోతాం. కాబట్టి అందరికీ భాష రావాలని లేదు కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి, దానికి కూడా అయగ్రీవుడు సమాధానం చెప్పాడు. సహస్రనామము ఎలా విడదీయాలో తెలియదు, ఎలా అర్థం చెప్పాలో తెలియదు. అటువంటి వాడు పారాయణ చేస్తున్నప్పుడు నీవు చెప్పిన అనుభూతులు పొందడం కష్టం కదా అని అగస్త్యుడు అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. నిజంగా కూడా పదవిభాగం తెలియని వాళ్ళు చాలామంది లేరు ఇప్పుడు. మరి లక్ష్య రోమ లతాధారత ఆసమున్నేయ మధ్యమ అని ఉంటుంది అక్కడ సంధి. లక్ష్య రోమ లతాధార తాసమున్నేయ మధ్యమ, తాసమున్నేయ అనగానే ఏం తన్నుతోందో తెలియట్లేదు అక్కడ నాకు. అవునా, ఇలా ఎన్ని అక్షర దోషాలు నిరంతరం తెలియక చదివేటటువంటి వాళ్ళు ఇందులో చాలామంది కనపడ్డారు నాకు ఒక్కొక్కసారి ఇక్కడ పారాయణ చేస్తున్నప్పుడు అనమాట. మరి ఏం చేస్తాం వాళ్ళకి తెలియకపోవడం అనమాట. ఏకసమాసం ఉంటుంది కదా, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, ఒకటే సమాసం అది, రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత అనగానే అక్కడ అమ్మవారు అక్కడ ఉండదు, పారిపోతుంది వెంటనే. చింతాక అనేది పొట్టి పదం, రత్న గ్రైవేయ చింతాక, చింతాక అని ఒక పథకం ఉంటుంది అనమాట. రత్నములు తాపడం చేయబడిన గ్రైవేయ అంటే మెడలో ఉన్నటువంటి, గ్రేవము అంటే మెడ, గ్రేవములో ఉంటే గ్రైవేయం, రత్నములు తాపడం చేయబడిన మెడలో ఉన్న చింతాక
అనే పతకమును ధరించింది అమ్మ. చింతాక పతకం అంటారు. సీతమ్మకు చేయిస్తే చింతాక పతకము. చింతాక్ కాదండోయ్, చింతాకు పథకం, బచ్చలాకు పథకం, తోటకూర పథకం కాదు అది, చింతాక పథకం. మన నోట్లో పడి చింతాక అయింది అనుకోండి. ఇప్పుడు ఈ చింతాక పథకం అనే విషయం తెలియపోతే రత్నగ్రైవేయ చింతాక అని అక్కడ ఆపి లోలముక్త ఫలానితే అంటే దానికి ఏమర్థం చెబుతాం మనం? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళికి ఒకటే సమాసం. ఉన్మేష నిమిషోత్పన్న ఉపన్న భవనావళి అంటే అప్పుడు అర్థం అనర్థం అవుతుంది.
అయినప్పటికీ
ఇంత విని ఆఖరిని కొసం వెరిపోనండి. ఒకవేళ మనకి భాష రాదు, ఎలా విడదీయాలో తెలియదు, అయినా ఎదురుగుండా ఉన్న అమ్మలో ఇది అమ్మ అనుకుంటూ చదువుతున్నప్పుడు అమ్మవారి రూపం చూస్తే చాలు, ఏ రూపమైనా పర్వాలేదు, అందులో ఉన్న ఆయుధాలు అక్కర్లేదు, దాని అర్థం అక్కర్లేదు. అమ్మ కదులుతున్నట్టు, అమ్మ మనకేసి చూస్తున్నట్టు ఒక అపూర్వమైన భావన పొందగలిగితే అప్పుడు దోషములున్నా కొట్టుకుపోయి అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాం. కాబట్టి దేర్ ఇస్ నో డౌట్, హాయిగా చదువుకోండి. కాకపోతే ఈ సహస్రనామం చదివేటప్పుడు గురువుని మాత్రం తప్పనిసరిగా తలుచుకోవాలట. గురుశ్చ తాదృశోభూత్వ, నీవే గురువైపో, మీ గురువుని భక్తితో తలుచుకో. ఎందువల్ల? గురోరాలోకమాత్రేణ భాషణాత్స్పర్శనాదపి అని 5వ శ్లోకంలో 43వ అధ్యాయంలో చెప్పారు. గురువుని ఒక్కసారి చూసి ఆయన స్పృశించి మాట్లాడినంత మాత్రం చేతనే అమ్మ సంతోషపడిపోయి, అమ్మయ్య వీడు తన గురువుని ముట్టుకున్నాడు లేక గురువుని తలుచుకున్నాడు, గురువుగారు ఇక్కడ శరీరంతో లేకపోవటం వల్ల గురువుగారి రూపం మనస్సులో ఊహించుకున్నాడు లేక పటాన్ని పెట్టుకున్నాడు, కాబట్టి వీడిని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తాను, కారణం నేను గురుమూర్తిని అంటుందిట అమ్మ. అందుకే రోజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి అడిగాను చూస్తే తెలుస్తుంది, అటు చూస్తారు ఆయన ఎదురుగుండా ఉన్నారని అనుకుంటారు, ఉండి అక్కడ పటం రూపంలో దర్శనమిస్తున్న గురువుకు నమస్కారం చేసుకుంటే గురువుగారిని చూచినంత మాత్రం చేతనే అంటున్నాడుగా. గురోహో ఆలోకమాత్రేణ, గురువును చూచినంత మాత్రం చేతనే కామాక్షీం ప్రసన్నధీ, ప్రసన్న స్వరూపిణి అయిన కామాక్షిని పొందుతాం, ఆవిడ మనల్ని అనుగ్రహిస్తుంది, చూస్తేనే సంతోషపడిపోతుందటమ్మ. కాబట్టి తప్పనిసరిగా గురుకటాక్షం ఉండాలి. గురువు లేకపోతే మాత్రం అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో సంతోషించదు. ఇప్పుడు మనకి ఇంకా చెప్పారు ఎవరు, ఇదంతా చెప్పింది హయగ్రీవుడు. నేనేం చెప్తున్నాను, ఇది 43వ అధ్యాయంలో ఉంటుంది, ఉత్తర భాగంలో బ్రహ్మాండ పురాణంలో. ఏమండి మీరు చెప్పినట్టుగా అమ్మని ఇప్పుడు భావిస్తాం, సహస్రనామం చదువుతాం, మళ్ళీ వెనక్కి రావక్కర్లేదుగా, నువ్వు లలితా సహస్రనామాన్ని సుఖంగా ఆసనం మీద కూర్చుని చదువు, చదివేటప్పుడు అర్థమైతే అందులో ఉన్న అర్థాల ప్రకారం అమ్మవారిని చూడడానికి ప్రయత్నించు, లేదా భక్తితో గురువుని తలుచుకుని అమ్మలో శక్తి ఉన్నట్టుగా భావించి చదువు. ఈ చదివేటప్పుడు మంత్రోపదేశం ఒకవేళ లేకపోతే ఏమైనా ప్రమాదమా? మంత్రం ఉపదేశం లేకపోతే సహస్రనామాలు చదవకూడదని కదా చాలామంది చెబుతున్నారు. అక్కడ హయగ్రీవుడు చెప్పిన మాట మీకు అర్థమవుతుంది ఆ శ్లోకం చదివితే, అర్థం కాకపోతే అర్థం అలాగే చెబుతాను. అమంత్రం వా సమంత్రం వా కామాక్షి మర్చయంతి, నీకు మంత్రం ఉన్నా లేకపోయినా, అమంత్రం అంటే మంత్రం లేకపోయినా, సమంత్రం మంత్రోపదేశం ఉన్నా, ఎవడైనా కామాక్షిని జగన్మాతని అర్చిస్తే సహ దేవ్యాహ భాజనం భుక్తిముక్త్యః ప్రసాద భూమి, వాడు అమ్మవారి అనుగ్రహం పొందుతాడు, భుక్తిముక్తి పొందుతాడు. ఒకవేళ దైవానుగ్రహం ఉండి గురువుగారి కటాక్షం కలిగి గురువు ఉపదేశం పొందగలిగితే అదృష్టమే, మళ్ళీ మానేయమనిక సుమ అజ్ఞానంలో పడి. ఒకవేళ గురూపదేశం లేదు, లేకపోతే చదవద్దనే బెంగలేదు, శుభ్రంగా చదువుకో, నిన్నమ్మ రక్షిస్తుంది. అప్పుడు అమ్మే ఓహో ఈ స్త్రీ కానీ లేక పురుషుడు కానీ భక్తితో నా సహస్రనామం చేస్తున్నారు, వీళ్ళకి మనస్సులో నన్ను పొందాలనే కోరిక ఉంది అనుకుని వీళ్ళని ఉపదేశంలో పెట్టి వీరికి మంత్రోపదేశం అందించి సరైన మార్గంలో పెట్టి అనుగ్రహించే గురువుని ఆవిడే పంపుతుంది. గురువుని మన దగ్గరికి పంపించే బాధ్యత అమ్మ తీసుకుంటుందిట, మనం అమ్మని నమ్మితే. ఇప్పుడు మళ్ళీ 81వ శ్లోకంలో ఆయనే చెప్పాడు హయగ్రీవుడు. 2-3 సార్లు ఎందుకు నొక్కి చెబుతున్నానంటే చెప్పింది హయగ్రీవుడు. పద్మాకర్ గారు చెబితే మీరు నమ్మపోయి మానేయండి పర్వాలా, పద్మాకర్ గారు చెబితే ఎందుకు నమ్మాలి, ఆయన ఏమన్నా ప్రామాణికుడా అనుకోవచ్చు, కానీ చెప్పింది హయగ్రీవుడు, విన్నది అగస్త్యుడు, రాసింది వేదవ్యాసుడు, ఉన్నది బ్రహ్మాండ పురాణంలో. అధ్యాయం 43, శ్లోకం 81. మంత్రం లేకపోయినా చెయ్యొచ్చు, కానీ ఉపదేశం పొందితే మంచిదే. అక్కడ కథ అయిపోయిందా? ఇప్పుడు ఆయనకి అనుమానం వచ్చింది, వెళ్ళి అగస్త్యునికి, ఆడవాళ్ళు చేయకూడదంటున్నారు, కొంతమంది ఏమో శూద్రులు చేయకూడదంటున్నారు, ఇలా ఎవరైనా చేయకూడదనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అప్పుడు హయగ్రీవుడు ఏమన్నాడు తెలిసిన, స్త్రియః వైశ్యాశ్చ శూద్రాశ్చ తేయాంతి పరమాంగతిం కిం పునఃక్షత్రియ విప్రా మంత్రపూర్వం యజంతియే. స్త్రీలు, విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు అనే తేడా లేకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సహస్రనామం చదివితే వారు ముక్తి పొంది తీరుతారు. మంత్రపూర్వకంగా చదువుకునే విప్రులు మోక్షం పొందడం ఆశ్చర్యమే లేదు. కాబట్టి ఎవరైనా తరిస్తారు, కాబట్టి అందరూ చేసుకోవచ్చు. అందుకే నేను ఆ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ అని రాసుకున్నాను ఇక్కడ, ఆడవాళ్ళు చదవకూడదనే బెంగకి తీసేయండి. ఇక్కడ కులంతో మతంతో సంబంధాలు ఈ స్తోత్రాలకు కొన్నింటికి ఎవరైనా చేయొచ్చు. ఎందుకని? ఇక్కడ భక్తి ఉంటే చాలు కనుక. సంసారిణ హాపి, నిరంతరం సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కూడా ముక్తిని పొందుతారు. ఐదు పర్వదినములు ఉన్నాయట. ఏమేమిట ఐదు పర్వదినములు అంటే? అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఈ ఐదు పర్వదినములలో కనుక పాయస రూపకం, పాయసం నాకు నివేదన చేసి ఈ సహస్రనామముతో నన్ను పూజించినటువంటి వాళ్ళు ఇక తిరుగులేని ముక్తి పొందుతారు. భక్తి ముక్తి అన్నీ పొందుతారు. ఈ ఐదు తిథులు నాకు చాలా ఇష్టం. అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. ఆ రోజుల్లో అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేసి తదనంతరం సహస్రనామముతో అమ్మని పూజించి ఈ పాయసం మనం ప్రసాదంగా తిని ఇతరులకు పెడితే అమ్మవారి ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది, సమస్త మంగళములు పొందుతారు. ఇంకొకటి చెప్పారు, గురువుగారి అనుగ్రహం పొందడమే ఎంత గొప్పో. గురువుతో పాటు ఆయన ఒకవేళ పెళ్లి చేసుకున్న గురువు అనుకోండి, అప్పుడు గురుపత్ని చింతించకపోతే కూడా ఫలించదట. శ్రీ గురుం గురుపత్నించ పితరో చింతయే ధియా. అందుకే గురుపత్ని మహిమని మానవ కథలో కథ రాయించింది అమ్మ నా చేతి. ఇప్పుడు అర్థమైనా మీకు? సద్గురువుని ఎలా పూజిస్తున్నామో, శ్రీగురువు అన్నారు, శ్రీగురువులకు ప్రదక్షిణం, శ్రీగురువులకు ప్రణామం అని కొందరు అంటారు. ఉత్తు గురుదేవ అనకుండా, ఎందుకంటే వాళ్ళకి మరీ గురువు గారి మీద భక్తి కనుక. అదే మాట ఇక్కడ హయగ్రీవుడు అన్నాడు, తన శ్రీగురువును, గురుపత్నిని, తల్లిదండ్రులను మనస్సులో తలుచుకుని అప్పుడు సహస్రనామంతో అర్చన చేస్తే వాడికి నాకు తేడా ఉండదు అని అమ్మ చెప్పింది. అంటే అమ్మే వాడైపోతాడు, వాడే అమ్మ అయిపోతాడు. ఇంత విన్నాక మళ్ళీ ఏమన్నాడో తెలుసునండి ఈయన మహాత్మా, నాకు ఇంకో అనుమానం ఉన్నది. సహస్రనామం చాలా అద్భుతంగా చెప్పావు, ఈ సహస్రనామే కాకుండా అమ్మవారికి సంబంధించిన ఇంకేదైనా స్తోత్రం ఉందా, నేను విననిది మిగిలిపోయింది ఏమైనా ఉందా అన్నట్ట. ఇంత కష్టపడి సహస్రనామం చెప్పాక ఇంకేమైనా కొరత ఉందా అని అడిగాడు ఏటీనా అని తెల్లబోయాడు. వెంటనే ఒక క్షణకాలం ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. శిష్యుణ్ణి, శిష్యుడి భార్యని పట్టించుకోకుండా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఆయనకి మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. అగస్త్యుని ద్వారా ప్రశ్న నేనే వేయించాను, లలితా సహస్రనామం అంతా చదివినటువంటి వాడికి ఇంకా శీఘ్ర ఫలితం రావడానికి వాగ్దేవతలు ఇంకొక స్తోత్రం రాశారు, అదే లలితా త్రిశతి స్తోత్రం. పంచదశి మహామంత్రాన్ని ककार रूप कल्याणि कल्याण गुणशालिनि अंटू మొదలుపెట్టి మొత్తం 300 నామములను ఒక స్తోత్రంగా వాగ్దేవతలు రాశారు. అందులో 300 ఉంటాయి కాబట్టి త్రిశతి, శతము అంటే 100, శతము కలిగితే శతి, శతి అంటే 1, విచ్ కంటైన్స్ 100 నామాస్, అది శతి. అందులో 300 ఉంటే త్రిశతి అంటారు. అదే పంచదశి అంటే 15 అక్షరములు కలిగిందని అర్థం అన్నమాట. ఈ పంచదశి మంత్రం ఈ 300 నామాలలో ఇమిడ్చినటువంటి స్తోత్రం అది. అందులోకి ఆ ముందు నక్షాలని కలిపేటి చాలు మీకు, కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కారుణ్య శైన నిలయ కమనీయ కళావతి, ఇందులో అన్నిటికీ కా ఉంటుంది. ఎలా సుగంధి చకుర, అందులో ఉన్న ఏ పక్కన పెట్టడి క ఏ అవుతుందన్నమాట. ఈక్షిత్రి క్షణసృష్టాండ కోటిరీశ్వర వల్లభ అని ఈకారంతో మొదలవుతాయి, ఈ చేర్చండి. ఆ తర్వాత లక్ష్యార్థ లక్షణాగమ్య లబ్ధకామ లత లలా తనుదు ఇలాంటి నామాలలో ఉన్నటువంటి లా పెట్టండి. హ్రీంకార మూర్తిని హ్రీంకార సౌధ సురంగ కపోతిక ఇందులో ఉన్న హ్రీం చేర్చండి. అదే క ఏ ఈ లహ్రీం హసకహ లహ్రీం సకల హ్రీం అనే 15 అక్షరముల మహామంత్రంగా మారిపోతుంది. ఈ మంత్రాన్ని ఎంతో నిష్ఠాగరిష్ఠులు తప్ప సామాన్యులు చేయలేరు గనక ఈ మంత్రమును స్తోత్ర రూపంలో పెట్టినారట వాగ్దేవతల స్తోత్రంలో. అయితే ఎవరైనా చేయొచ్చు కనుక ఇది మరింత రహస్యం. అసలు రహస్యనామ స్తోత్రమే రహస్యం అని పేరుంటే ఇది మరింత గొప్ప స్తోత్రం. ఇది కూడా నీకు నేను ఉపదేశిస్తున్నాను. దీనిని అగస్త్యునికి ఇమ్మని అమ్మవారు చెప్పగా హయగ్రీవుడు దానిని సేకరించాడు. సేకరించి దానిని మళ్ళీ అగస్త్యునికి ఇచ్చాడు. అక్కడికి సహస్రనామం పూర్తయింది, తదనంతరం త్రిశతి పూర్తయింది. మళ్ళీ ఇంకా ఇంకేమిటో మనస్సులో ఇంకేమైనా ఉందా అమ్మవారిని సంపూర్ణంగా పొందడానికి అని అడిగాట. సాధారణంగా మనస్సుకు తృప్తి కలిగాక ఇంకోటి అడగరు కదా అడుగుతున్నాడు ఈయన. అప్పుడు మళ్ళీ అడిగాడు ఆయన అమ్మవారిని హయగ్రీవుడు. ఈ అగస్త్యుడు పదే పదే చాలా స్తోత్రాలు అడుగుతున్నాడు ఏమిటంటే అప్పుడు అమ్మవారు ఫైనల్గా చెప్పింది, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని 3 రూపములతో నేను తిరుగుతూ ఉంటాను. 4 త్రిశక్తులు ఉంటాయి, నేను త్రిశక్తి స్వరూపుణ్ణి. ఆ త్రిశక్తులు 3 మహాస్తోత్రములుగా లోకానికి అందించాము. అది ఒకటేమో శ్రీ లలితా సహస్రనామం, 2వది త్రిశతి, 3వది శ్రీదేవి ఖడ్గమాల. సహస్రనామ స్తోత్రం పూర్తయ్యాక త్రిశతి, త్రిశతి అయ్యాక ఖడ్గమాల. ఈ 3 ఏకాసనం మీద కూర్చుని ఎవడన్నా పారాయణ చేయగలిగితే వాడు త్రిశక్తి స్వరూపిణి అయిన నా సన్నిధానంలో శాశ్వతంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నాను. ఒకవేళ చదవలేకపోయినా ఏమందావిడ, చదవగలిగితే మరింత ఫలితము అన్నది. ఇక అక్కడి నుంచి ఏమైందనమాట, ఒక పరంపర వచ్చింది. అందుకని అనమాట ఇక్కడ ఖడ్గమాల కూడా మనకి ఇందులో ఇవ్వడానికి గల కారణం, ఈ 3 ఇందులో ఇచ్చారు. ఇందులో పంచదశీ మహామంత్రం ఈ స్తోత్రాలు ఇమిడ్చారు కదా, అందులో క ఏ ఈల హ్రీం అనుందే, దీన్ని వాగ్భవ కూటము అంటారు. సర్వ వేదశాస్త్రములు ఇందులో ఉన్నాయట. సహస్రనామం చదువుతున్న వాళ్ళు ఉన్నారుగా మీరు, కాబట్టి వాళ్ళకి ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ కొత్త వాళ్ళకి చెప్పాలి. సహస్రనామం చదివేటప్పుడు అశ్వశ్రీ లలిత సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం మధ్యకూటేతి శక్తి శక్తి కూటేతి కీలకం అంటారే, అందులో వాగ్భవ కూటము అంటే సుసూక్ష్మం సుగూఢం ఈ క ఏ ఏల హ్రీం అనమాట. ఈ ఏ అన్నప్పుడు కంఠంతో ఉచ్చరించాలి. ఇప్పుడు నేను ఉచ్చరించానని మీరు ఇంటికి వెళ్ళి చెప్పమని చేసుకోమని కాదు, గురుపదేశం లేకుండా చేయకూడదు. ఇవి ఇక్కడ మీకు పురాణంగా చెబుతున్నాం కనుక చెబుతున్నాం. క అన్నప్పుడు మామూలుగా విడదీస్తుందండి, క ఏ అన్నప్పుడు ఈ కంఠం నుంచి పలకాలి. ఎందువల్ల అది కంఠస్థానం అన్నమాట. ఏ శబ్దం అలా పలకాలో పడాలి, కయే అనకూడదు, క ఏ ఈ ల హ్రీం. ఇదే వాగ్భవ కూటం, ఇది సర్వ వేదశాస్త్రాల నిలయం. అందువల్ల ఇందులో వేదాధ్యయనం ఉంది. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అనేక వేదములు నిరంతరం చదివిన ఫలితం పొందుతాడు. ఇక 2వది హసక హలక్రీం, దీన్ని మధ్యకూటము అంటారు. దీనివల్ల ఏమిటి లాభం, సీయంతే ఉపభుజ్యంతే అనేన సర్వధన కనక వాహన భూమ్యాది సంపత్ప్రచయ ఇది సస్యేతే సనోతశ్చ అవసాదానర్థకత్వాత్ సకల రాజ పరిచ్ఛదజాలముక్తం. అనగా ఈ మధ్యకూటంలో ఉన్న అక్షరములు హసకహలహ్రీం అనే దానిని జపం చేయటం వల్ల సకల ధనములు వస్తాయి. ధనాలు చాలా రకాలు, భార్యాధనం, భర్తృధనం, సంతానధనం, గృహధనం, అలాగే రత్నాల ధనాలు, ఇటువంటివన్నీ ధనాలు, ఈ సర్వధనాలు, ఇంకా బంగారాలు, వాహనాలు, భూములు, ఇవన్నిటినీ కలిపితే సకల ధనములు అంటారు. ఈ రాజభోగములను ఇచ్చేటటువంటి కూటం మధ్యకూటం. కాబట్టి ఒకటేమో వేద పాండిత్యం జ్ఞానం ఇస్తోంది, మొదటిది వాగ్భవకూటం, దాని పేరే వాక్కు కదా, వాక్కు భవకూటం కాబట్టి దానిని జపం చేయటం వల్ల వేద పాండిత్యం వస్తుంది, లేక వేద పఠన చేయటం వల్ల వచ్చే పుణ్యం వస్తుంది. మధ్యకూటం సకల సంపదలను ఇస్తుంది, ఆధిక్యాన్ని కూడా ఇస్తుంది, తిరుగులేనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇక 3వది శక్తికూటం సకల హ్రీం, అనగా జగత్తంతటినీ ప్రకాశింపచేసే దివ్య శక్తి ఇది. దీనివల్ల లాభం ఏమిటి, ఇటు మనస్సు శరీరం శాశ్వత దృఢత్వం పొందుతాయి. చాలామందికి మనస్సులో దార్ఢ్యం ఉండదు, ఇంత పెసర తేడా వస్తే ఏడ్చేస్తారండి, గట్టిగా వాంతి అయితే వాంతి అయిపోయింది అంటాడు. ఏ వాంతి అవ్వక ఏమవుతుంది, గట్టిగా రెండు మోషన్లు అయితే గెదగెదలు ఆడిపోతారు. ఇంత పిసరు తేడా వస్తే శరీరం తట్టుకోలేనటువంటి దౌర్బల్యం కొందరిలో ఉంటుంది. దానికి గల కారణం మనశ్శక్తి లేకపోవటమే. నిజంగా అటువంటి భయాలకే కనుక కుంగిపోతే ప్రపంచంలో మేము ఇంత తిరగలిగేవాడమా? సృష్టి తల్లకిందులైనా ఏనాడైనా మేము పట్టించుకోలేదు. దేనికి భయం అనేది లేదు. జంకు గుంకు అనేది నా జీవితంలో ఇంతవరకు ఎరగలేదు. అర్ధరాత్రి అపరాత్రి సింహాలు పులులు ఉన్న అడవుల్లో తిరిగాం, కేకారణ్యాల్లో తిరిగాం, శ్మశానాల్లో తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో ఇప్పటికీ భయం లేదు. భయం అంటే మూర్ఖత్వం కాదు. అక్కడ శరీరం పోయే కాలం వస్తే ఏదైనా ఎవడో ఏం చేయలేడు. దానికోసం చిన్న చిన్నవాడికి భయపెట్టమేంటి, గట్టిగా ఒప్పిసర్ తేడా వస్తే అమ్మాయి ఇక నేను కథలు లేనేమో అని ఏడిస్తే అది అజ్ఞానం అవుతుందట. ఆత్మబలం కావాలి. ఆత్మబలం శరీర బలాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని ఏమంటారు, శక్తి కూటము అంటారు. ఈ సకల క్రియములో సకల కళలతో శివతత్వం ఉంటుందిట. అందుకే కళాభి అవయవై శివాది తత్వైర్వా సహిత సకల. అమ్మవారిని సకల అని ఎందుకు పిలుస్తారు? అమ్మవారి కళలన్నీ, అమ్మవారిలో ఉన్న దివ్య కళలన్నీ ఒక దివ్య కళారూపంలో అవయవాల రూపంలో ఈ మంత్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ మంత్ర జపం చేస్తే అమ్మవారి కళలు మన శరీరంలోకి వస్తాయి. కళలు వస్తే శరీరం దృఢమవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచేది కనుక శక్తి కూటము అన్నారు. బా దీనివల్ల గడ్డి పొరక కూడా గట్టిదైపోతుందండి. పూర్వం ఒకప్పుడు పరశురాముడి తండ్రి జమదగ్ని ఒక కాలువలో కొట్టుకుపోయాడు. గంగానదిలో స్నానం చేస్తుంటే గంగలో కొట్టుకుపోయాడు. అప్పుడు ఆయన ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఏది? పంచదశీ మహామంత్రాన్ని. వాగ్భవ కోటము, మధ్యకోటము, శక్తికోటము, ఏ లహ్రీం హసక హలహ్రీం సకల హ్రీం అనే మంత్ర జపం చేయగానే ఒక గడ్డిపరక కొట్టుకొచ్చింది ఆయనకి నీటిలో. వెంటనే ఆయన గడ్డిపరకను పట్టుకున్నాడు. నిజానికి గడ్డిపరకను పట్టుకుని ఎవడన్నా గంగానదిని దాటగలడా, అందులో కొట్టుకుపోతున్నాడు. గంగానది యొక్క వరదలో కొట్టుకుపోతున్నామండి. ఎంత గడ్డిపరక దొరికిందండి. ఎవడన్నా గడ్డిపరక పట్టుకుంటే గంగానదిలో డామని ఉలిగి చచ్చిపోతాడు. ఈ గడ్డిపరక ఒక మహావృక్షంలాగా నౌకలాగా గట్టిగా అయిపోయిందిట ఆయన పట్టుకోగానే. ఆ గడ్డిపరక అతన్ని ఒడ్డుకు ఈడ్చుకొచ్చింది. అప్పుడు ఆయనకి ఓహో, ఇది శక్తి కూటము యొక్క మహాప్రభావం. ఈ శక్తి కూట జపం చేయటం వల్ల గడ్డిపరక కూడా గట్టి నౌకలాగా మారిపోయింది. గడ్డిపరకను పట్టుకున్న నేను ఏ శ్రమ లేకుండా వరదలో ఉన్న గంగానది నుంచి బయటికి రాగలిగాను అని గ్రహించాడు ఆయన. అప్పటినుంచి ఆయన తన కుమారుడు పరశురాముడికి కూడా ఈ మహామంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ మహామంత్ర అనుష్ఠానం మనకు నిరంతరం తెలియకుండానే సహస్రనామంలో త్రిశతిలో ఖడ్గమాల్లో ఉందన్నమాట. ఇందులో శ్రీమద్వాగ్భవ కూటేది బీజమేమో సహస్రనామంలో, లలితా సహస్రనామంలో ఉన్నది. రెండవది మధ్యకూటం ఉన్నదే, అదేమో త్రిశతిలో ఉంది. ఖడ్గమాలలో శక్తి కూటం ఉన్నది. ఈ విధంగా విడివిడిగా అన్ని కూటములు ఉన్నాయి. మళ్ళీ అన్నీ కలిపి ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. అందుకే మూడు కలిపి జపం చేస్తే తొందరగా ప్రతిజీవి తరిస్తాడు. మానవులు తొందరగా తరించడానికి మూడు స్తోత్రములు ఒకేసారి ఒకే ఆసనం మీద కూర్చుని చెయ్యడం మంచిదనమాట. తేలిగ్గా చెప్పాలంటే ముందు సహస్రనామం చేసుకో, తర్వాత త్రిశతి చెయ్యి, తదనంతరం ఖడ్గమాల చెయ్యి. చేసి భక్తితో అమ్మకి నమస్కరించి వెళ్ళు. కుదిరితే పాయసాన్నాన్ని నివేదించు. ఏమీ లేకపోతే మనస్సుని సమర్పించు. ఎన్ని నివేదనలు పెట్టినా కూడా అమ్మవారు లొంగకపోయినా మనస్సు సమర్పిస్తే లొంగుతుంది. కాబట్టి ఏమీ లేని పేదవాడు మనస్సే నైవేద్యంగా సమర్పించవచ్చు. దానికి మానసిక పూజ అని కూడా పేరు. కానీ ఎందుకు చెప్పట్లేదు ఇవి పురాణాల్లో అంటే, నాయన ఏమి లేకపోయిన పర్లేదు నీ మనస్సు అండం మొదలెట్టామంటే అజ్ఞానికి సరిగ్గా చదువుకుని వాడికి ఏం అక్కర్లేదట, ఇవన్నీ ఉట్నే తీస్తున్నారట, వేస్ట్ ఇవన్నీ, మనస్సు చాలంటాడు వీడు. అందుకని ఏమీ లేనప్పుడు మాత్రమే మనస్సు చెప్పారు తప్ప అన్నీ ఉంటే ఏమీ సమర్పించకుండా ఉండడం కుదరదు. ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో సికింద్రాబాద్ నుంచి నడిచి వచ్చిన వాళ్ళని చూసాం. తాడేపల్లిగూడెంలో ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు. అల్లుడు సాఫ్ట్వేర్ వాట. ఆ లాక్డౌన్లో అత్తారింట్లో ఇరుక్కుపోయాడు. ఇంతలో ఓ రోజున, ఇదిగో నువ్వు కనుక రెండు మూడు రోజుల్లో వచ్చి ఇక్కడ కంపెనీలో రిపోర్ట్ చేయకపోతే నీ ఉద్యోగం తీసేస్తావు అని కంపెనీ వాళ్ళు ఇతన్ని బెదిరించారట. ఈయన కర్మగాలి మామగారికి చెప్పాడు. వెంటనే మామగారు ఏమన్నాడు తెలుసా, ఇదిగో అల్లుడు పొద్దున్నేలే మెత్తగా నీకు ఇంత సద్దన్న మూట కట్టిస్తుంది, ఆ మూట వచ్చి బయలుదేరు వెళ్ళు హైదరాబాద్కి. నిన్ను చూసి ఇవ్వలేదు నా కూతుర్ని, నీ ఉద్యోగాన్ని చూసిచ్చాను, ఉద్యోగం పోతుందిగా వెళ్ళు అనగా వాహనాలు లేవు కదా మామగారు అన్నాడు. ఏం వాహనాలు లేకపోతే ఎంతమంది వెళ్ళడంలా, ఇవి గూడెంలో ఇక్కడ పట్టాల దగ్గర మొదలుపెట్టు నడక, ఈ రైలు పట్టాలమ్మటా వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతావు, వెళ్ళిపో అన్నట్ట. అల్లుడితో ఎలా అంటాడు ఏమిటనుకున్నాడు ఆ పిచ్చల్లుడు పాపం. మామగారు అల్లుడితో ఎలా అన్నాడు ఏమిటనుకున్నట్ట, కానీ మామగారు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు, వీడు సద్యాన్నం పుచ్చుకుని వెళ్ళిపోయాడు చివరికి. కాబట్టి గతి లేనప్పుడు ఏం చేశాడు, ఉద్యోగం పోతున్నారు కొట్టే మామగారు అన్నం పెట్టని మెడట్టు గెంటితే నడిచి వెళ్ళాడు సికింద్రాబాద్కి. ఉత్తర రోజుల్లోన అమ్మ బాబోయ్ గుళ్ళో ఇక్కడి నుంచండి ఆడిటోరియం దగ్గర నుంచండి రామలింగేశ్వరుడి దగ్గరికి నడవాలా, ఎంత దూరమో, ఏది రామలింగేశ్వరుడు ఏదో పెద్ద దూరంలో ఉన్నట్టు, ఈ ఆడిటోరియం నుంచి అక్కడికి నడవలేటవాడు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రోప్వే ఏమని అడుగుతాడు హరిగారిని. అలా మాట్లాడిన వాడు చచ్చినట్టు నడిచాడు. అలాగే మనం ఏంటంటే సాగుబడి ఉంటే అన్నీ మానేస్తున్నాం, అలా కాకుండా ఏ ఆహార పదార్థం దొరకనప్పుడు మనస్సుని నివేదన చెయ్యి. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాయసం అంటే పాయసం, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ, అగరత్తులు అంటే అగరత్తులు పెట్టి ఆ రకంగా అర్చన చెయ్యాలి. అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. భగవంతుడు ఏంటంటే ఏమీ లేనప్పుడు అభావంలో దేన్నైనా సేకరిస్తాడు. అందుకే అభావే శాలిచూర్ణంచ, ఏమీ లేనప్పుడు ఇంత బియ్యపిండితో పూజ చేసిన పరమాత్ముడు సంతోషిస్తాడు. ఇంకా జన్మాంతర సుకృతం ఉన్నవాడు ఏం చేయాలో చెప్పాడు. పూర్వజన్మ సుకృతం ఉన్నవాడు సద్గురువుని అన్వేషిస్తాడు. గురువుని అన్వేషించాలి, నాకు గురువు దొరకాలి దొరకాలి దొరకాలని లోపల అనుకోగా అనుకోగా అప్పుడు భగవంతుడు అతనికి గురువుని ఇస్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, గురువు పాదుకలు శిరస్సును పెట్టుకోవాలి, ఆ తర్వాత ఆయన దగ్గర వినయంగా అడిగి కూర్చోవాలి, కిందే కూర్చోవాలి, శరీరం సహకరించినంత వరకు కిందే కూర్చోవాలి, ఆ తర్వాత శాంతితో వినయవంతుడై అది కూడా గురువుగారికి ఎడమ పక్కన, కుడివైపున కూర్చుని ఎప్పుడూ కూడా ఏ ప్రశ్న వేయకూడదట, అందుకని గురువుగారికి ఎడమ పక్కన కూర్చోవాలట 26వ శ్లోకంలో చెప్పారు. ఆపై స్వామి నేను అర్హుడను అవునో కాదో నాకు తెలియదు, కానీ ఏదో ఒక ఉపదేశం పొంది తరించాలనుకుంటున్నాను, నాకు అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించండి అని కోరాలి. అప్పుడు గురువు ఆ వ్యక్తి యొక్క అర్హతని బట్టి వాడికి బాలామంత్రమా పంచదశియా షోడశియా లేక అష్టాక్షరీ మంత్రమా పంచమీ మంత్రమా లేక పంచాక్షరీ మంత్రమా అది ఇది కాకపోతే నవార్ణ మంత్రమా ఇవన్నీ ఆలోచించి చేస్తాడు. అందుకే గురువుకి బాధ్యత వదిలిపెట్టాలి. గురువుగారు నాకు పంచదశ ఇవ్వకూడదా షోడశ ఇవ్వకూడదా నువ్వు అడగకూడదు, అడిగితే దెబ్బతింటావట. నేనన్నా కాదు 35వ శ్లోకంలో చెప్పిన వాడు చెబుతున్నా, నేను ఇవన్నీ ప్రామాణికంగా చెబుతున్నాను. గురువును నాకు ఈ మంత్రం కావాలని అడగడం కంటే గురువుకే బాధ్యత వదిలితే మనం తొందరగా తరిస్తాం, ఎందుకంటే మనకి ఏ మంత్రం ఇస్తే మనం తరిస్తామో మనకంటే మన గురువునికి తెలుస్తుంది గనక. కారణం గుశబ్దస్తంధకార స్యాత్, గుశబ్ద అంధకార స్యాత్, ఋశబ్దస్తన్ నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. ఈ శ్లోకం ఎందులో అని చాలామంది అడిగారు. బ్రహ్మాండ పురాణంలో 43 అధ్యాయంలో 37 శ్లోకం ఇది. గు అంటే చీకటి, రు అంటే తొలగించుట, గురుహు అంటే చీకటి తొలగించేవాడు. ఏం చీకటి, మనలో అజ్ఞానము అని ఒక చీకటి ఉన్నది, దానివల్ల మనకి ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏం వాగాలో తెలియదు, ఎలా బాగుపడాలో తెలియదు. అందువల్ల గురువు పాదాలు పట్టుకుంటే అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వశస్సు ఇచ్చి మనల్ని మంత్రవేత్తగా మంత్రద్రష్టగా చేస్తాడు. అప్పుడు జ్ఞానరూపమైన ఆ గురువుని సేవించి తరిస్తాం. ఇంకా ఏం చెప్పాడో తెలిసిన, ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి గురువుని ఆశ్రయించాక ఆ గురువుని విడిచిపెట్టి అన్య గురువుని చేరేటటువంటి వాడు, అంటే మా గురువుగారు ఎందుకు పనికిరాడంటే మీ దగ్గరికి చేరామండి అంటారే, వాళ్ళు సర్వనాశనం అయిపోతారట. గురువుని కఠిన వాక్యం ఆశీస్సుగా భావించాలన్నాడు 38లో. గురువుగారు అప్పుడప్పుడు కఠినంగా పలుకుతాడు, నోరు మూసుకో అన్నాడంటే గురువుగారు నోరు ముయ్యాలి. గురువుగారు ఏం గురువుగారండి, మమ్మల్ని కఠినంగా తిడుతున్నాడు అనకూడదట. నిజం చెప్పమంటారా, గురువుగారు ఎప్పుడైనా కఠినంగా పలిగితే అది ఆశీస్సు అవుతుందిట. ఎందులో చెప్పారు, 38వ శ్లోకంలో. అందువల్ల గురువులు చాలా పరీక్షిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కొంచెం కఠినంగానే పలుకుతారు, అది కూడా ఆశీస్సు అనుకోవాలి. ముందు గురువుకి అభివాదనం చేసి ఆ తర్వాతే ఆయన దగ్గర జ్ఞానం పొందాలి. అభివాదన చేయకుండా నమస్కారం చేయకుండా ఏది ఉపదేశం పొందకూడదు. ఇక గురుద్రోహమునకు మించిన పాతకం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. 40వ శ్లోకంలో చెప్పారు, మహాపాపాల్లో కల గొప్ప పాపం గురుద్రోహం. శ్లోకాలు ఎందుకు చెప్తున్నాను? మా గురువుగారు చెప్పినవన్నీ నిజమే కదా అని మీరు ఇంటికి వెళ్ళాక బ్రహ్మాండ పురాణంలో చూసుకోండి. అందుకోసం ఇది 40వ శ్లోకంలో 43వ అధ్యాయంలో చెప్పబడిన శ్లోకం. గురువు అడుగులు వేసేలా నడిచాక ఆ అడుగుల్ని 2 చేతులతో కళ్ళకు అద్దుకుంటే అటువంటి వాడు అడుగడుక్కి 1 అశ్వమేధయాగం చేసిన ఫలితం పొందుతాడు. గురువుగారి కంటే ముందు తొందరగా నడిచి ఆయన పక్కకు గెంటుతూ ఆయన కాళ్లలో కాళ్ళేసి ఆయన తొక్కితే వాడు గోబ్రాహ్మణ వధ కంటే గొప్ప మహాపాపం చేసిన వాడు అవుతాడు. సర్వపూజ్యుడు గురువు అనుకోన్నవాడు మాత్రమే శిష్యుడు. అటువంటి గురువునికి తన శరీరము, మనస్సు, ధనము సర్వం సమర్పించాలి. తొందరగా మంత్రజపంలో సిద్ధి పొందాలంటే గురువే సర్వం అనుకుని గురువునకు మనస్సు, శరీరము సమస్తం సమర్పించాలి. గురువు నోటి నుంచి ఏది వస్తే శాస్త్రం ఏంటండో 59వ శ్లోకంలో చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటి చెప్పారు? గురువు నోటి నుంచి వచ్చినటువంటిదల్లా అది శాస్త్రమే, ఇంక దాని గురించి వేరే ఆలోచించదు పొమ్మన్నాడంతే. నిషిద్ధమపి గురువు ఆజ్ఞాం, గురువుగారు చెప్పిన ఆజ్ఞ అది నిషిద్ధమైనా చెయ్యాలట. ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు చేయకూడదు. మద్యం తాగడం దోషం, కానీ గురువుగారు తాగరా అన్నాడు అనుకోండి, నేను పరీక్షించడానికి మారు మాట్లాడుకుంటే గడగడ తాగే. మా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చేవాళ్ళు అండి. గురువుగారు ఈ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూసేవాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు, అందుకని ఆయనకు ఆనందం అన్నవాడు. గురువుగారు ఇలాగే అన్నారు ఉపన్యాసంలో చెప్పాను నేను. నిషిద్ధమపి గురువాజ్ఞాం అని మీరు 62వ శ్లోకంలో చెప్పారు. ఆ శ్లోకంలో చెప్పిన ప్రకారం నేనేం చెప్పాంట, మద్యం తాగడం పాపమే కానీ అయినా గురువుగారు తాగమంటే తాగేయాలి, మాట మాట్లాడకూడదు, గురువుగారు ఇదేంటండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనకూడదు. అందుకని అది విన్నప్పటి నుంచి ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏదంటే ఒకసారి ఆ శ్లోకం చూపించండి అన్నాడు. సరే ఇదిలో ఉన్న ఈ 63వ శ్లోకం చూపించాను. గురుముహం కృత్య తుంకృత్య విప్రం వాదేరు విధిచ్చ ఈ మొత్తం శ్లోకాలన్నీ చూపించా. గురువుగారు గురువుగారు తాగమంటే మద్యం కూడా తాగచ్చా? నిషిద్ధమైనా చేస్తే పుణ్యం అని మీరు చెప్పారు కదా, అవునైనా చెప్పాను. కాస్త తాగమన్నది ఏదన్నాడు, తాగమనకూడదండి అన్నాడు. వాళ్ళు ఆవిడ తాగద్దంటుంది, అది గొడవ. నిజం జరిగింది ఇది. ఎప్పుడు గురువుగారి దగ్గర నుంచి రోటప్పుడు ఆ మాట వస్తున్నాడు ఆయన. ఆయన ఎందుకంటా నేను ఇలాంటి నిష్ఠాగరిష్ఠుడి అయితే పరీక్షించడానికంటాం, కానీ రోజు పుచ్చుకునే వాడిని పుచ్చుకోమన్నాం మేము, వాడిని మానేయమంటాం. అప్పుడు గురువుగారు వాడిని మానేయమంటే వాడికి అది నిషిద్ధమై నారాయాత్ర పడిపోతాడనమాట. ఎవరికి ఏది ఇష్టమో దానిని మేము వద్దంటాం తప్ప మరేమి అనం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎవడైనా తెలిసి కానీ తెలియక కానీ గురువు నోటుకు వచ్చినట్టు ధిక్కరిస్తే వాడు బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడవుతాడు. అందువల్లే నిషిద్ధమైన గురువు యొక్క ఆజ్ఞని చెయ్యాలి. గురువుకి 12 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ గురువు 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 అని 3 సార్లు తలుచుకుంటే వాడు గురువుగారి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడంటే, గురువుగారి దగ్గర ఉండి ప్రదక్షిణ చేయలేని వాడు ఎంత దురదృష్టవంతుడు అంటాడు ఆయన. 12 యోజనములంటే 1296 మైళ్ళ దూరంలో ఉన్నట్టు ఒక ఆయన గురువుగారికి, అయినా 3 సార్లు గురు 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 అనుకున్నట్ట. అనుకున్నంత మాత్రం చేతే వాడు గురువు చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాపుణ్యం పొందాడు. అటువంటిప్పుడు తన గురువు తనకి దొరికినప్పుడు ప్రదక్షిణ చేస్తే వాడు శాశ్వత కైవల్యం పొందుతాడు. గురువు ఎటువంటి వాడు? 3 కళ్ళు లేని శివుట్ట, 4 భుజములు లేని విష్ణువుట, నిష్పాల లోచన శంభు. నుదుట 3 కళ్ళు ఉంటాయి శివుడికి, పాలలోచనుడు ఆయన. కానీ గురువుగారు నుదుట 3వ కన్ను కనిపించకుండా ఉన్న శివుడు. అచతుర్వదన, 4 భుజములు లేనటువంటి బ్రహ్మ. బ్రహ్మగారికి 4 ముఖాలు ఉంటాయి కదా, 4 ముఖాలు ఉంటాయి కానీ గురువుగారు 1 ముఖంతో ఉంటాడు. బ్రహ్మగారి కంటే ఈయనే గొప్పవాడు. 4 ముఖాలు లేని బ్రహ్మట, 3 కళ్ళు లేని శివుట, 4 భుజాలు లేని విష్ణువుట. అందుకే జ్ఞానులు ఆ త్రిమూర్తుల కంటే ప్రత్యక్షంగా కనపడుతున్న గురువే గొప్పవాడన్నారు. గుడ్డివాళ్ళు ఉదయిస్తున్న సూర్యుడిని చూడలేరు, అలాగే అజ్ఞానులు గురువు తమ పక్కనే ఉన్నా గురువు సేవ చేసుకోలేక తరించలేక నశించిపోతారు. వాళ్ళు భాగ్యహీనులంటే లక్ష్మీదేవి నగలమూట వేస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాడు కదా ముష్టాడు ఒకడు. వాడికి గురువు మీద భక్తి లేని వాడికి పెద్ద తేడా లేదు, వాడు వీడు ఒకటే. కామాక్షి కటాక్షం పొందాలంటే, అమ్మ కటాక్షం పొందాలంటే మంత్రం ఉండాలి. మంత్రం లేకపోయినా గురువుని ధ్యానించినా చాలు. కాబట్టి గురు కటాక్షం ఉంటే మంత్రధ్యానం చేసిన పుణ్యం పొంది తీరుతారు అని ఈ విధంగా హయగ్రీవుడు లలితోపాఖ్యానంలో చెప్పి, నాయన ఇది పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికి అయిన జగన్మాతకి సంబంధించిన దివ్య కథ. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వాడు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం పొందుతాడు, 40 ఆంగిరస యాగాల ఫలితం పొందుతాడు, భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. శ్రద్ధతో గురువులను మనస్సులో ధ్యానించుకుని వారి పాదములే సమస్త తీర్థయాత్రలు అనుకుని ఈ పురాణాన్ని విన్నటువంటి వాడు పునర్జన్మ పొందడు, శాశ్వత కైవల్యం పొందుతాడు. దీనిని కురుక్షేత్రంలో విన్నటువంటి వాడు 1000 బారువుల బంగారం దానం చేసిన పుణ్యం పొందుతాడు. కురుక్షేత్రంలో ఇది వినడం ఇంకా పుణ్యం, ఎందుకంటే ఇది కురుక్షేత్రంలో జరిగిందని చెప్పుకున్నాం కదా, ఒకసారి మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా. అందువల్ల కురుక్షేత్రంలో ఈ పురాణం వింటే 1000 బారువులట. అసలు 1000 బారువులు బంగారం మనం కళ్ళారా చూడలేం, ఏ వెంకటేశ్వరుడి దగ్గరో లేకపోతే అనంత పద్మనాభ స్వామి దగ్గరో కనపడాలి. ఎందుకంటే 8000 కేజీల కంటే ఎక్కువ బంగారం, 8 బారువులంటే, అన్ని బారువులంటే అంత బంగారం మనం ఎక్కడ చూడగలుగుతాం. అంత బంగారం దానం చేసిన మహాఫలితం దీనివల్ల వస్తుంది. ఈ పురాణమును మాఘమాసంలో కానీ ఫాల్గుణ మాసంలో కానీ శిశిర ఋతువులో కానీ, మొత్తం శిశిర ఋతువులో ఏదో ఒకనాడు కానీ, ఆషాఢమాసంలో కానీ వింటే అటువంటి వాడు భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతాడట. శిశిర ఋతువు అంటే ఏమిటి, మాఘ ఫాల్గుణ మాసాలు, దాన్ని శిశిర ఋతువు అంటారు. ఆషాఢమాసం ఎప్పుడైనా వినొచ్చన్నాడు, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాశివ్యం సదాశివం, ఎల్లప్పుడూ వినొచ్చు, వినకూడదు కాదు, కానీ అధిక ఫలితానికి శిశిర ఋతువులో అంటే మాఘ ఫాల్గుణ మాసాల్లోనూ లేదా ఆషాఢమాసంలో వింటే భూప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతాడు. భూమి చుట్టూ ప్రదక్షిణ మనం ఎక్కడ చేస్తాం, గట్టిగా గుడి చుట్టూతో అమ్మో ఇంత పెద్ద గుడి అండి అంటున్నారు, 108 ప్రదక్షిణలు చేయలేక గెదగెదలాడుతున్నాం. అటువంటిది భూప్రదక్షిణ చేసిన ఫలితం కేవలం ఆ కాలంలో ఈ పురాణం వింటే పొందుతాం మనం అన్నట్టు వచ్చిపోయింది. ఇది ఫాల్గుణ మాసమే, మనం కోరుకున్నామా, కోరుకోకుండా. అది గురువుల కటాక్షం అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దీన్ని గురుమహిమ అంటారు. మనకి తెలియకుండానే ఆ పురాణాలు ఏ మాసాల్లో జరగాలో ఆ మాసాల్లో జరుగుతున్నాయి. ఈ విధంగా అగస్త్యునికి అనేక విధములైన ఈ కథలు చెప్పి అగస్త్యుడిని అతని భార్యని వీడు కొల్పి అదృశ్యుడై ఇప్పటికి కూడా గౌహతి దగ్గర బ్రహ్మపుత్ర తీరంలో మహానుభావుడు హయగ్రీవుడు కొలువై ఉన్నాడు. ఆ హయగ్రీవుడు అత్యంత జ్ఞానస్వరూపుడు, ఆయన్ని మనం గురువుగా తలుచుకొని అగస్త్యుడిని కూడా తలుచుకొని ఈ బ్రహ్మాండ పురాణాన్ని వీలున్నప్పుడల్లా విందాం, తరిద్దాం. ఇది చాలా గొప్పది. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇక్కడితో బ్రహ్మాండ పురాణం మనకి ఫలశ్రుతితో సైతంగా పూర్తయింది.